నేను నేను ఆత్మబంధుడా. మనకు బయట నుంచి ఏదో వస్తుంది అనుకుంటాం, బయట నుంచి ఏది రాదు, అంత లోపల నుంచే వస్తుంది. గాంధీ గారు మహాత్ములు ఎవరంటే ఆయనకి బయట నుంచి వచ్చింది కదా శక్తి, లోపల నుంచే వచ్చింది. జ్ఞానం లోపల నుంచే వస్తుంది, శాంతి లోపల నుంచే వస్తుంది, కాంతి లోపల నుంచే వస్తుంది, శక్తి లోపల నుంచే వస్తుంది. కానీ మనం అనుకుంటున్నాం కానీ బయట నుంచి వస్తున్నాయి, బయట నుంచి ఏం రాదు, వచ్చిందంత లోపల నుంచే. జ్ఞానం అనేది లోపల నుంచి ఉండేది కానీ పైనుంచి పోసేది కాదు, వికాసం కూడా లోపల నుంచే వస్తుంది. మన భారతీయ సంస్కృతిలో తపస్సును ప్రధానంగా చెప్పారు. తపస్సు అంటే తప్పింపు చేయటం, వ్యక్తి బాగుంది అహంభావుంది తప్పింపు చేయటం. మన భారతీయ సంస్కృతి మూలం తపస్సు. అంటే మన ఉపనిషత్తు మహర్షులందరూ కూడా వాళ్ళు తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించి బోధించినట్టుగా మనకు ఉపనిషత్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు తపోధనులు, వాళ్ళకి ధనం తపస్సు. మన భారతీయ సంస్కృతి మూలం తపస్సు, కేవలం చదువు అంటే సరిపోదు. తపస్సు లేని విద్య అంతగా రాణించదు. పుస్తక జ్ఞానం జ్ఞానం కంటే తపస్సు ముఖ్యం. అంటే తపస్సు వల్ల, సభ్యత వల్ల, సంస్కారం వల్ల, క్రమశిక్షణ వల్ల మన మనస్సు సంస్కరించబడుతుంది. ఇక నుంచి మనం కాకినాడ వెళ్ళాలంటే ఏదైనా వెహికల్ వెళ్ళినప్పుడు ఆ వెహికల్ కండిషన్లో ఉండాలి. అలాగే మన హృదయంలో సత్యం ఉంది, ఆ సత్యం మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి మన శరీరము, మన మనస్సు, మన ఇంద్రియాలు కండిషన్లో ఉండాలి. దేహం ఉన్నా ప్రయోజనం లేదు. మన దేహం కండిషన్లో లేనప్పుడు, మన మనస్సు కండిషన్లో లేనప్పుడు, మనోదేహములు మన స్వాధీనంలో లేనప్పుడు 200 సంవత్సరాలు జీవించడం ఏం ప్రయోజనం లేదు. అంటే దేహాన్ని, మన దేహాన్ని, మన స్థూల దేహాన్ని, సూక్ష్మ దేహాన్ని సత్యాన్వేషణకి, సత్యానుభవం పొందటానికి, మరణాన్ని జయించడానికి, అమృతానుభవం పొందటానికి మన మనోదేహాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. తర్వాత కాలాన్ని పాడు చేసుకోకూడదు. వెస్టర్న్ కంట్రీస్గా ఉపయోగించుకున్నట్టు మనం ఉపయోగించుకోలేకపోతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటేనే భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద. ఈ కాలాన్ని సద్వినియోగం చేయటంలో బీవి రాజుగారు ఆయన రోజు 16 గంటలు పనిచేస్తుంది. బీవి రాజుగారి నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన ఎంత ధనమైన బోడలాల్సి రాలేదు. యాక్చువల్లీ ఆయన రూమ్ దీని వల్ల ఆయన రూమ్ కూడా మూసిలేదు. రూమ్ కూడా కనీసం ఇప్పుడు మేషియాలు అగ్గరే కాదు, మూసి పెట్టించుకొస్తాం. అంటే అది అన్నారు, మన పుట్టి నుంచి ఈసీలోనే జీవిస్తున్నామని అడిగారు. నాకు ఖురాన్ మాట జ్ఞాపకం వచ్చింది. ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త మాట చెప్పారు, నా అనుయాయుల్లో ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. నేను పేదవారి గురించి ఎక్కువ ఆలోచించడం లేదు, కానీ ధనవంతుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానని మహమ్మద్ ప్రవక్త చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వలేదు. సర్వసాధారణంగా పేదవాళ్ళకి ఏదైనా భోగం అనుభవించాలన్న అవకాశాలు ఉండవు, ధనవంతుడికి భోగాలు అనుభవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ధనం మంచిదే, కానీ ధనాన్ని చూసుకుని భోగలాలస పెంచుకుని అవసరాలు పెంచుకుని జీవితాన్ని అంతా భోగమై చేసుకుంటే వాళ్ళు లోపల జ్ఞానానికి దూరం అవుతారు, లోపల స్వరూపానికి దూరం అవుతారు. అంటే వాళ్ళు అల్లాకు దూరం అవుతారు. అల్లా అంటే మనం ఈశ్వరుడు అంటాం, వాళ్ళు అల్లా అంటారు, అల్లాకు దూరం అవుతారు. ధనం మంచిదే, కానీ ధనం వల్ల కనుక భోగం పెంచుకుంటే వాళ్ళు భగవంతుని దూరం ఉంటారు. అంటే నేను పేదవాళ్ళకంటే ధనవంతుడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానని ఈ మాట ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త చెప్తారు. గౌరవం ఒకటి, అధికారం ఒకటి, ధనం ఒకటి, విద్య ఒకటి అని నిగ్రహించుకోవడం చాలా కష్టం. నిగ్రహించుకోవాలి. ఇప్పుడు ధనాన్ని నిగ్రహించుకుంటే, విద్యను నిగ్రహించుకుంటే ఇది మనకు సహకరిస్తుంది. వాటి మీద మనం పెత్తనం చేయాలి, కానీ ధనం మీద, విద్య మీద, మన మీద ఈ పెత్తనం చేసి నెట్టుగా ఉండకూడదు. ఈ విషయంలో నేను ఒక బీవీ రాజుగారి మట్టికి మనం 5 నెలలుగా పెట్టుకోవచ్చు. ఆయన నెలకు 300 రూపాయలు జీతం వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, 10,000 కోట్లు సంపాదించిన అలాగే ఉన్నారు. ఆయన అవసరాలు పెంచుకోలేదు, డబ్బు చాలా ఉన్నప్పటికీ అవసరాలు పెంచుకోలేదు. అప్పుడు నాకు మహమ్మద్ ప్రవక్త గుర్తుకొచ్చాడు కురాన్లో చెప్పాను. కాలానికి మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇండియా అసలు కాలాన్ని సద్వినియోగం చేసుకునే అలవాటు లేదు. అసలు మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుని మన చేతిలో మనకున్నటువంటి ఫెసిలిటీస్, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్, మనకి ఇచ్చిన అవకాశాలు మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. మనం ఏం 20 సంవత్సరాలు జీవించాం, ఆ జీవించే లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందులో 50% నిద్రపోయిపోయింది. మిగతా 50% నేను సద్వినియోగం చేసుకుంటున్నానంటే చేసుకుంటున్నారు. మనం మాటల విషయంలో జాగ్రత్తగా ఉండడం, మనకు వచ్చే తలంపు విషయంలో జాగ్రత్తగా ఉండడం. తలంపుల విషయంలో మనం ఎటువంటి తలంపులు వస్తున్నాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో కూడా కేర్లెస్గా ఉండకూడదు, కేర్ఫుల్గా ఉండాలి వచ్చిన తలంపుల విషయంలో కూడా. ఇప్పుడు ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే, అది మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో కాలం తెలుస్తుంది మనకి. అంటే కాలాన్ని ప్రతి క్షణం మనం సద్వినియోగం చేసుకుంటే, నేను బాగా అర్థం చేసుకోండి, కాలాతీత స్థితికి వెళతాం, కాలానికి అతీతమైన స్థితికి వెళతాం. కోరిక లేకుండా పని చేస్తుంటే కోరికలకి అతీతమైన స్థితికి వెళతాం. మనం కోరిక లేకుండా పని చేస్తే ఫలితం రాదేమనుకుంటాం, కోరిక లేకుండా ఎక్కువ చేస్తేనే ఫలితం ఎక్కువ వస్తుంది. తర్వాత మన కోరిక లేకపోతే ఫలితం రాదేమనుకుంటాం, మన కోరికతో సంబంధం లేకుండా ఫలితం వస్తుంది. కొంతమంది మంత్రి అవ్వాలనే తలంపు కూడా లేకుండా మంత్రులు అవుతారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ అడ్రస్ పక్కింటి వాళ్ళు తెలియదు, వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. ఎలా అయ్యారంటే వాళ్ళ జీవితంలో ఎమ్మెల్యేలు అవుతామని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు. అంటే వాళ్ళ దేహం ప్రారంభంలో ఉండే అయిపోయారు, వాళ్ళ కోరికతో సంబంధం లేకుండా అయిపోయారు. అంటే మీ దేహ ప్రారంభంలో ఏదంటే వస్తుంది, మీ కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. కోరిక లేకుండా కోరిక ఉంటే ఈ పని అవుతుందేమో, కోరిక లేకపోతే ఈ పని అవ్వదేమో మనం అనుకుంటాం, అది జీవలక్ష్యం. అంటే మనం పొందవలసింది ఏంటంటే, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల, టైం సెన్స్ని పెంచుకోవటం వల్ల, రోడ్ సెన్స్ని పెంచుకుంటే ప్రమాదాలు తగ్గుతాయి. కొంతమంది ఈ మధ్య కాలంలో ప్రతి వాళ్ళు సైన్స్ 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 అంటున్నారు. సైన్స్ మంచిదే, సైన్స్ మన బాడీకి సుఖాన్ని తీసుకొస్తుంది. ఇదివరకు బొగ్గు ఇంజిన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజిన్ నడుస్తున్న టైం తప్పుడు బొగ్గు వరకు బొగ్గు ఇంజిన్ ముందంతా బొగ్గు అయిపోతాను, దూరం ఎక్కువ వస్తుంది లాస్ట్ ఇది ఎలక్ట్రికల్ ఇంజిన్. ఇప్పుడు పూర్వం మరి కృష్ణా దీపాల ద్వారా చదువుకున్నాం, ఇప్పుడు ఇది కరెంటు దీపాలు వచ్చాయి. పూర్వం మిషన్ కరెంట్ ఫ్యాన్ ఫ్యాన్తో తీసుకున్నాం, ఇప్పుడు ఈ ఫ్యాన్ అని సీలింగ్ ఫ్యాన్ అనేది పెట్టారు. ఇవంతా అభివృద్ధి ఎలా వచ్చింది, టెక్నాలజీ వల్ల వచ్చింది. దీన్ని చూసి మనం మాయపడకూడదు. అంటే మన శరీరానికి టెక్నాలజీ వల్ల, సరే ఇదివరకు అమెరికా వెళ్ళాలంటే 2 నెలలు పట్టిన వాళ్ళలో ఉండేది, ఇప్పుడు 24 గంటలు అమెరికా వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఎవరు తీసుకొచ్చారు, టెక్నాలజీ తీసుకొచ్చింది, సైన్స్ తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ప్రమాదంలో మనం పడకూడదు. సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఒక మహాత్మా గాంధీని కానీ, ఒక రమణ మహర్షిని కానీ, ఒక రామకృష్ణ పరమహంసని కానీ, ఒక అల్లాని కానీ, ఒక మహమ్మద్ ప్రవక్తని కానీ, ఒక యేసుక్రీస్తుని కానీ, ఒక సర్దార్ పటేల్ని కానీ తయారు చేయడం, టెక్నాలజీ ఒక మహాత్మా గాంధీని తయారు చేయడం ఇంతకంటే మంచి ఫ్యాన్ రావచ్చు, ఇంకా టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది. 24 గంటలు అమెరికా మనం 10 గంటలు భవిష్యత్తులో 10 గంటల్లో తీసుకెళ్ళిన కూడా రావచ్చు, కానీ ఒక మహాత్మా గాంధీని తయారు చేయలేదు. మొత్తం ప్రపంచంలో ఉన్న సైన్స్ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా కలిపి గౌతమ బుద్ధిని తయారు చేయలేదు, కనీసం ఒక్క గౌతమ బుద్ధిని తయారు చేయలేదు. దాని చేత కనపడి మన చెవుడు చేసే పని చెవుడే చేయాలి, కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి. టెక్నాలజీ అనేది, సైన్స్ అనేది ఇంకా బాడీకి సంబంధించిన విషయం, అది ప్రపంచానికి సంబంధించిన విషయం. అంతకంటే లోతులకు మనం తీసుకెళ్ళలేదు. బ్రహ్మములో కాలం లేదు, దైవములో కాలం లేదు, సత్యములో కాలం లేదు, అది టైమ్లెస్, స్పేస్ లెస్. ట్రూత్ ఇస్ టైమ్లెస్, ట్రూత్ ఇస్ స్పేస్ లెస్. అంటే మన కాలాన్ని సద్వినియోగం చేయటం వల్ల కాలం లేని స్థితికి ఎదుగుతాం, కాలానికి అతీతమైన స్థితికి. కాలాన్ని సర్ది కాలాతీతాన్ని ఎవడు పొందలేడు. ఎవడైతే కాలాతీతాన్ని పొందాడో వారి పరమ స్వరూపాన్ని పొందుతారు. మన మనకి పనిష్మెంట్ ఏమో అక్కర్లేదు, చచ్చిపోవడం పుట్టడం పనిష్మెంట్. ఎందుకంటే ఎవరో మన గవర్నమెంట్ ఏమి మన పనిష్ చేయక్కర్లేదు, సమాజం ఏమి మన పనిష్మెంట్ ఇవ్వక్కర్లేదు. పని చచ్చిపోవడం పుట్టడం కంటే మంచి, అంతకంటే మించిన పనిష్మెంట్ ఏం లేదు మనిషికి. శరీరం వచ్చిందంటే శరీరం పుట్టిందంటే ఏదో రోజు చనిపోతుంది, చనిపోయినవాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు. ఎందుకంటే పనిష్మెంట్ ఎందుకు, ఎందుకంటే పనిష్మెంట్ ఏదో అక్కడ ఏ పనిష్మెంట్. అయితే ఈ చక్రంలో ఒక కాలంలో పుట్టిన మనిషి ఇంకో కాలంలో చనిపోతాడు. అది కాలాకర్ష స్థితి ఎక్కడ ఉంది, బ్రహ్మంలో ఉంది, పరబ్రహ్మంలో ఉంది, అది తృప్తం. అది ఎక్కడ ఉంది, మన ప్రపంచంలోనే ఉంది. చాలామంది చెప్తా ఉంటారు ఈ ప్రపంచానికి ఏది కారణం, ప్రపంచం అంటే పంచిపోతారు 5 ఎలిమెంట్స్, ఈ ప్రపంచానికి ఏది కారణం, ఏ కారణం వల్ల ఈ ప్రపంచం వచ్చిందని. నీ కారణం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ మూల కారణం నీకు తెలిస్తే ప్రపంచం యొక్క మూల కారణం కూడా తెలుస్తుంది. నా మూల కారణం నాకు తెలియనప్పుడు ప్రపంచం యొక్క మూల కారణం కూడా నాకు తెలియదు. నా హృదయంలో ఏదైతే ఉందో అది నాకు తెలిస్తే ప్రపంచం అంతా ఏముందో నాకు తెలుస్తుంది. నా హృదయంలో ఏముందో నాకు తెలియనప్పుడు ప్రపంచంలో అంతా ఏముందో నేను ప్రయత్నం చేసినా తెలియదు. నన్ను ఎవరు నియమిస్తున్నాడో నాకు అర్థమైతే ప్రపంచాన్ని ఎవరు నియమిస్తున్నాడో వాడు కూడా నాకు అర్థం అవుతాడు. మిత్రరాశి ఉంటుంది, ఏదో శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాడు. వాడు అలా వచ్చి వాడు అలా అవ్వడు. నా మనసులో శాంతి లేనప్పుడు, ముషి గారి మనసులో శాంతి లేనప్పుడు, సద్దాం హుస్సేన్ మనసులో శాంతి లేనప్పుడు, నీ మనసులో శాంతి లేనప్పుడు, మానవుడు మనస్సులో శాంతి లేనప్పుడు నీ కమిటీలు, నీ సంఘాలు, ఇతర సంఖ్యలు ఏం వాటి వల్ల ఏదే అవ్వదు. మనకు అనిపిస్తుంది ఏదో అయిపోతుంది. మనం పుట్టకముందు ఈ ప్రపంచం ఉంది, మనం అందరం చచ్చిపోయేప్పుడు ఈ ప్రపంచం ఉంటుంది. మనం పుట్టకముందు ఈ ప్రపంచాన్ని ఎవడైతే రూల్ చేశాడో, మనం చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవడైతే రూల్ చేస్తున్నాడో, మనం చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని వాడు రూల్ చేస్తాడు. మనం అందరం చనిపోతే మన ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో, మన కుటుంబ సభ్యులు ఏమైపోతారో అనుకుంటే ఏమవరు బాగుపడతారు. కానీ మనం అనుకుంటే వీళ్ళందరూ ఏమైపోతారో ఏమైపోతారు, ఏం అవ్వరాలు, ఇంకా బాగుపడతారు. మనం చచ్చిపోతే ఇంకా గదింటి కాదే ఒకటి. కానీ అనిపిస్తుంది మనకు అది ఏమైపోతారే, అదే అహంభావం. మన మనస్సు వల్ల, మనకున్న అహంభావం వల్ల మనలో ఏదో ప్రత్యేకత ఉందనుకుంటాం. మనవంతుడు లేని ప్రత్యేకత, మనలో ఏదో ఉందనుకుంటాం. ఆ భావం వల్ల మనం లేకపోతే సృష్టి అంటే ఏమైపోతుంది అనుకుంటాం. మనం లేకపోయినా సూర్యుడు మామూలుగా టైం కుదరిస్తాడు, పంచిపోతాడు, పని చేస్తుంటాయి, అంతా సక్రమంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచానికి ప్రాణం మీరు పోయలేదు, నేను పోయలేదు. ఈ ప్రపంచానికి ఎవడైతే ప్రాణం పోసాడో, ఈ సృష్టికి ఎవడైతే ప్రాణం పోసాడో, ఆ కర్తవ్యం లోకానికి. కాలం ముగింపు లేదు, టైం ఇస్ ఎండ్లెస్. కాలం అలాగ ప్రవహిస్తుంది, మధ్యలో మనం వచ్చాం, మధ్యలో మనం చనిపోతాం, బయటికి వెళ్ళిపోతాం. కాలాలతో ముగింపు అంటే ఏం లేదు, దీనికి ప్రకృతికి ముగింపు లేదు, అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఒక ప్రవాహంలో కొంతమంది మనుషులు వస్తారు, బయటికి వెళ్ళిపోతారు, మరి కొంతమంది మనుషులు వస్తారు, జోడుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. కాలం అలా ప్రవహిస్తుంటుంది, ఇది జనరేస్. మన కోసం ఏం కాలం ఆడదు, మన కోసం ట్రైనే ఆడదు. కాలమే లాగుతుంది, కాలం అలా ఆగుతుంది, కాలమే ఆడదు. ఏది ఎప్పుడు జరగాలి, ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అంటే కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం వల్ల కాలాతీత స్థితి పొందుతాం. కాలం ఎక్కడ లేదో ఆ స్థితిని పొందుతాం, అదే పరబ్రహ్మతత్వం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువుకైతే ఎప్పుడు ఉంటుందో, ఏ వస్తువు ఎప్పుడు ఉంటుందో, దేనికైతే పుట్టుక లేదో, దేనికైతే చావు లేదో, దేని స్వరూపం ఆనందము, దేని స్వరూపం సుఖము, దేని స్వరూపం శాంతము, ఎప్పుడు ఏది ఉంటుందో అదే పరబ్రహ్మ. దాన్నే మనం కొంతమంది శివుడు అంటున్నాం, కొంతమంది విష్ణువు అంటున్నాం, కొంతమంది అల్లా అంటున్నారు, కొంతమంది యెహోవా అంటున్నారు. ఉన్నది పోయితే ట్రూత్ ఈజ్ వన్. ఇది ఉపనిషత్తులు చెప్పిన, మన మనుషులు చెప్పారు. ట్రూత్ ఈజ్ వన్. సత్యం అనేది ఎప్పుడు ఒకటిగా ఉంటుంది, కానీ రెండుగా ఉంటుంది, మూడుగా ఉండదు. ఆ సత్యాన్ని అనేక మంది అనేక పేర్లు ఇద్దరు పిలుస్తున్నారు. ఒకటి శివుడు అంటే, ఒకటి విష్ణువు అంటే, ఒకటి యెహోవా అంటే, ఒకటి అల్లా అంటే, అన్ని రకరకాలుగా పిలుస్తున్నారు. బట్ ట్రూత్ ఈజ్ వన్. నేమ్స్ ఆర్ మెనీ, అనేక పేర్లతో దాన్ని పిలుస్తున్నారు, కానీ వస్తువు ఒకటి, అదే బ్రహ్మ. అది మన లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది, పైన ఉంది, కింద ఉంది, అంతటా వ్యాపించి ఉంది. అంతటా వ్యాపించినది మనకు అనుభవంలోకి రాదు. మనం హృదయంలో ఉన్న వస్తువు మనకు అనుభవంలోకి వస్తే, మన మూలంలో ఏముందో మనకు అది అనుభవంలోకి వస్తే, అంతటా ఉన్నది వ్యక్తం అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నది అన్వేషణ మానేసి బయట ఉన్నదాన్ని అన్వేషణ చేస్తే మనకి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఏమి తెలియదు. అంటే నా మూలం నాకు తెలియకుండా నా మనస్సు ఎక్కడైతే ఉదయించి వస్తుందో, ఎక్కడికి ఎరగి వస్తుందో, నా మూలం నాకు తెలియకుండా, నా మూలం నాకు తెలియకుండా ప్రపంచం యొక్క మూలం తెలియదు, లోకం యొక్క మూలం తెలియదు, సృష్టి మూలం కూడా తెలియదు. మనం శాంతిగా ఉంటే మనకు ఉన్నదేదో ఇతరులకు ఇవ్వగలం, కానీ మనకు లేదని ఇవ్వగలం. మనకు జ్ఞానం ఉంటే ఇతరులకు కొంత ఇవ్వగలం, మనకు శాంతి ఉంటే ఇతరులకు కొంత ఇవ్వగలం, మన దగ్గర ధనం ఉంటే ఇతరులకు కొంత ఇవ్వగలం. సంతింద్రం చేయడం వస్తున్నా కానీ నచ్చింద్రం చేయడం రాదు. అంటే మనుషులు మనస్సులో శాంతి లేనప్పుడు, ఋషి గారికి శాంతి లేనప్పుడు, మీకు శాంతి లేనప్పుడు, నాకు శాంతి లేనప్పుడు, మిత్రాసంతి ఏం చేయలేదు, సంఘాలు ఏమి చేయలేదు. అంటే మన అందరూ ప్రకృతి ఎక్కడ ఉందంటే భగవంతుల్లో ఉంది. ఇది మన ఫండమెంటల్ అది బాగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచం అంతా ప్రకృతిలో ఉంది, మనం కూడా ప్రకృతిలో ఉంది. భగవంతుడు దూరంగా మనం లేదు, భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, లోపల ఉన్నాడు, నిత్యం జత ఉంటు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతర్యాముగా అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన సంకల్పాన్ని బట్టి ఇది నడుస్తూ ఉంటుంది. మనం ఎలా అనుకుంటాం, ప్రపంచం ఇలా ఉంటే బాగున్నాం, అలా ఉంటే బాగున్నాం, లేకపోతే స్వర్గరాజ్యం ఈ పాలకులు భూమి మీదకి వచ్చేస్తే బాగున్నాం, ఇలా అనుకుంటూ ఉంటాం. మనం అనుకున్నట్టుగా ప్రపంచం ఉండదు, భగవంతుడు అనుకున్నట్టుగా ప్రపంచం ఉండదు. ఎంతకాలం అయితే లోకం ఉందో అంతకాలం భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, యుద్ధాలు కూడా ఎవడో ఆప్ చేయలేడు. ఇంకే మానవుడు మనస్సులో అశాంతి ఉన్నంతకాలం యుద్ధం వస్తూనే ఉంటుంది, కాంక్షలు అని చెప్పి యుద్ధం వస్తూనే ఉంటుంది. భూకంపాలను ఎవడైతే ఎలా ఆప్ చేయలేదు మనిషి, భూకంపాలను మనం ఆప్ చేయగలం. మన గుజరాత్లో భూకంపం వచ్చింది, ఈ సైన్స్ ఆప్ చేసింది. అయితే వరదలు వస్తున్నాయి, గాలివానలు వస్తున్నాయి, అయితే గాలివాన్ వచ్చే ముందు ఒక 4 గంటల ముందు సైన్స్ చెబుతాయంటే కానీ గాలివాన్ ఆపేది లేదు సైన్స్. ఇప్పుడు పలానా చోట వచ్చి భూకంపం వచ్చే అవకాశం ఉందని సైన్స్ చెబుతుంది కానీ భూకంపాన్ని సైన్స్ ఆఫ్ చేయడం లేదు. మిత్రరాష్ట్రానికి ఎందుకు పెట్టారు? రెండో ప్రపంచ యుద్ధం రాకముందు నానారాజ్యాన్ని చేయడం ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చాక తన రూజు వేయటం మిత్రరాష్ట్రానికి పెట్టారు. మీరు మిత్రరాష్ట్రానికి యుద్ధం రాకుండా ఆఫ్ చేయడం ఆఫ్ చేయలేదు. ఆ యుద్ధాలు ప్రకృతిలో భగవంతుని సంకల్పాన్ని బట్టి యుద్ధాలు వస్తూనే ఉంటాయి. నేను ఆఫ్ చేయలేదు. మనం ఆఫ్ చేసి ఆఫ్ చేయగలమని అనిపిస్తుంది కానీ మనం కప్పు వస్తే అలా ఆఫ్ చేసుకోలేము. యుద్ధం వచ్చే టైం వచ్చినప్పుడు యుద్ధం కూడా అలా వచ్చేస్తుంది. ఇది భగవంతుని సంకల్పం. ఇంకా మీరు నేను మొత్తం ప్రపంచము ఈ పంచిపోతారు. మరి పంచిపోతారు గాలివాన్ అంటే ఏంటి? ఆ పంచిపోతాల్లో వచ్చినట్టు ఒక బుద్ధి లేదు. మనం అనుకున్నట్టుగా ఈ ప్రపంచం ఉండదు. భగవంతుడు ఎలా అనుకున్నాడో అలా ఉంటుంది ప్రపంచం. ఇంకా చెప్పంటారు ఈ ప్రపంచానికి మనం యజమానులు కాదు, ఈశ్వరుడు యజమాని. ఈ ప్రపంచానికి ఎవరైతే యజమానో వారు చెప్పిన పద్ధతుల ప్రకారం ప్రపంచం నడుస్తూ ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు నడవ అంటే ప్రపంచం ఏమి జరిగినా మనం అప్సెట్ అవ్వకూడదు. విశ్వ సంకల్పం అలా ఉంది, అలా జరిగింది అంతే. ఎందుకు జరిగిందంటే అలా గడవలసి ఉండి జరిగింది. దాని గురించి మన బ్రెయిన్ మారు చేసుకోకూడదు. అంటే మనకి ఒక హయ్యర్ పవర్ ఉంది సృష్టిలో. ఈ పంచభూతాలను నడిపే శక్తి ఒక హయ్యర్ పవర్ ఉంది. మన కంట్రోల్లో ప్రపంచం అంతా ఉంది. ఏ టైంకి ఏం జరుగుతుందో మనం చెప్పలేము. అయితే దేనికి మన మైండ్ అప్సెట్ చేసుకోకూడదు. మనం మనం తొందర పెంచుకోకూడదు. మన అశాన్ని తెచ్చుకోకూడదు. ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. గురువు మౌనంగా ఉంటే గురువు అన్నా ఆత్మ అన్నా జ్ఞానం అన్నా దైవం అన్నా ఒకటే. గురువు అంటే ఇంక పాఠాలు చెప్పుకోవడానికి గురువు కాదు, తత్వాన్ని తెలుసుకున్నవాడు. దాని ఏదిగా ఉన్నాడు, దాని తాలూకు అనుభవం ఉన్నవాడు గురువు. మన అందరికీ దుఃఖం కారణం అంటే ఏదైతే లేదో అది ఉందనుకుంటున్నాం, అక్కడి నుంచి దుఃఖం ప్రారంభమవుతుంది. మనం దుఃఖానికి కారణం 10 కారణాలు లేవు. మీరు ఏమనుకుంటున్నారంటే దుఃఖానికి మీ దుఃఖానికి కారణం బయట బాహ్య కారణాల వల్ల దుఃఖం వస్తుంది అనుకుంటున్నారు. బాహ్య కారణం వల్ల ఏమి దుఃఖం రాదు. ఏదైతే లేదో అది ఉందనుకుంటున్నాం, అదే అది ఒక్కటే దుఃఖ కారణం. ఏదైతే ఏదో ఉందనుకోవటం మనకి స్థిర చిత్తం పోతుంది, స్థిర బుద్ధి పోతుంది. అహం అతీతకం నిజ విభావకం మనదేదం తపో రమణ భావీయం అంటే అహం బుద్ధి, అహంకార బుద్ధి, అహంభావన బుద్ధి. సరసరి మనిషి అహంకారం లేకుండా ఉండడు. వాడు బుద్ధిమంది ఉండొచ్చు. జనరల్గా యువత మనిషితో మనం మాట్లాడేప్పుడు వాడికి అహంకారం ఉందని మాట్లాడాం. వాడికి అహంకారం ఏదో మనం మాట్లాడితే మనం ప్రమాదంలో పడతాం. ఓ పెద్ద కాంట్రాక్టర్ గారికి ఈ మధ్యలో సలహా చెప్పాను. ఆయన కాంట్రాక్టర్ అని ఎంత చదివాడని అప్పుడు నేను వాళ్ళు సలహా చెప్పాను. మీరు ఎవరైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ అదే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ మీరు వెళ్ళినప్పుడు ఒక ఇంజనీర్తో మాట్లాడినప్పుడు మీరు కాంట్రాక్టర్ కానీ మాట్లాడలే నేను ఎంత చదివాను అనుకుంటే మీరు ప్రాఫిట్స్ ఏముండవు, సున్నా మిగులుతుంది. మీరు కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు కాంట్రాక్టర్గా ఉండండి, నేను ఎంత చదివాను మనసులో కూడా అనుకోవద్దని చెప్పాను ఆయన. అంటే మన పాత్ర ఏంటో మనం తెలుసుకుని మాట్లాడాలి. మనం ఎంతవరకు మాట్లాడాలి? కాంట్రాక్టర్ కాంట్రాక్టర్గా ఉండాలి. ఆ చీఫ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మీతో సమానంగా నేను చదివానంటే ఎంటెక్ అంటే ఏం కుదురుతుంది, ఏం కుదరదు. మీరు కాంట్రాక్టర్ చూసుకుంటున్నారు, కాంట్రాక్టర్గానే ఉండాలి వాడు. ఏం చెప్పండి, ఎంతో కొంత కొంతమంది మనిషి తక్కువ ఉండొచ్చు అహంకారం, అసలు లేకుండా మనిషి ఉండడు. అయితే మనం మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మన ఇతరులకు ఏదైనా సహకరించిన ఆ గుర్తింపు కోరినప్పుడు కూడా అహంభావన పెరుగుతుంది. మన ఆలోచనలో భగవంతుడి సంకల్పం కంటే భగవంతుడి యొక్క భావనా బలం కంటే భిన్నంగా ఆలోచించగలం. ఆయన సహకారం లేకుండా కూడా మనం ఏదో సాధించగలం అనుకున్నప్పటికీ ఆమె భావన పెరుగు. రమణ మహర్షి గారు రమణాశ్రమం ప్రారంభించేటప్పుడు అంటే తాటాకు పాకంలో ఉండేవారు అక్కడ మొట్టమొదటిలో. ఎవరో వచ్చి భక్తులు వచ్చి ఏమంటే ఇక్కడ చిన్న బిల్డింగ్ కడదాం, అక్కడ చిన్న బిల్డింగ్ కడదాం. తాటాకు పాకంలో ఉంటే చాలామంది వస్తున్నారు కదా చూడటానికి, తాటాకు పాకలు ఎందుకు ఎక్కడే బిల్డింగ్ కడదాం, అక్కడే బిల్డింగ్ కడదాం అంటా ఉండేవారట. ఆయన ఆయన అనేవారట ఇక్కడ ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్ కట్టారో మనం ఈ సైట్కి రాకముందు నిర్ణయింపబడిపోయింట. ఇక్కడ మీరు చెబుతా ఇక్కడ ఈ బిల్డింగ్ కడదాం, అక్కడ ఏమో డైనింగ్ హాల్ కడదాం, ఇక్కడ ఏమో మెడిటేషన్ హాల్ కడదాం అని మీరు చెబుతున్నారు. కానీ యథార్థం చెప్పాలంటే మీకు ఈ సైట్ దగ్గర మనం ఈ సైట్ దగ్గర రాకముందు ఈ సైట్లో ఏ కట్టడాలు నిర్మింపబడాలో అది అయిపోయింది. ఇప్పుడు ఈ సైట్కి ఇక్కడ కళ్యాణ మండపం కడతానని ఎవరు అనుకున్నారు? అది ఈ ప్రాంతానికి ఎవరు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ కళ్యాణ మండపం ఇక్కడ నిర్మింపబడాల్సింది, నిర్మింపబడింది అంటే భగవంతుడు సంకల్పించిందే మీరు సంకల్పిస్తున్నారు. ఆయన అలా ఎక్కడ ఏ కట్టడం జరగవలసి ఉందో నిర్ణయం పడిపోయింది అని చెప్పాడు. అలాగే కృష్ణుడు భారత యుద్ధంలో కూడా అర్జునుడు యుద్ధం చేయనన్నాడు. ఎంత వీళ్ళందరం బంధువులందరినీ చంపుకోవడం ఎందుకు పోయా? ఏదో ల్యాండ్ కోసం బంధువులను చంపుకోవటం. అందులో తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, వీళ్ళందరినీ ఏదో ఒకసారి భూమి సంపాదించడం కోసం ఈ మనుషులు అందరినీ చంపడానికి అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడికి చెప్పాడు, ఒకవేళ అందరినీ చంపవరకు అది జీవిస్తారనుకుంటున్నావా అన్నాడు. వీళ్ళందరినీ చంపకపోయినా భీష్ముడు చనిపోతాడు, ద్రోణుడు చనిపోతాడు, కర్ణుడు చనిపోతాడు, దుర్యోధనుడు చనిపోతాడు, నువ్వు చంపకపోయినా వాళ్ళు చనిపోతారు. నేను ఎవరినైతే చంపేసి ఉంచాను ఆల్రెడీ వాళ్ళని చంపడం అర్జునుడు యుద్ధం చేశాడని చెప్పుకుంటారు, గౌరవం చేసి పని నాకు అన్నాడు. వాడు దేవుడు, మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాడు చెప్పింది మన మనస్సు వెనకట్టాడు. కానీ ఒక్కసారి మన హృదయంలో మన హృదయం చెబుతూ ఉంటాం, మనం ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, మన హృదయం చెబుతూ ఉంటుంది. ఒకసారి ఎక్కడో పైనుంచి ఎవరో చెప్పక్కర్లేదు, భగవద్గీత చెప్పక్కర్లేదు, మన హృదయం మన కాన్షియస్నెస్ చెప్తా ఉంటాం, కానీ మన మనస్సు వినదు. ఏం చెప్తే దానికి ఉద్రేకం, దానికి ఏదో కోపం. చాలామందికి వచ్చి కోపాలు కారణం ఉండదు, జరుగుబాటు కోపాలు అంటారు. కానీ కృష్ణుడు దీనికి ఒక కారణం చెప్పాడు. దీనికి దుఃఖేషు అనుదిగ్రమాహ సుఖేషు విగతస్పహ వేత రాగ భయ క్రోధ కృషిత దీన్ని మునిచ్చతే. దుఃఖేషు అనుదిగ్రమాహ అంటే మనకి ఎప్పుడో దుఃఖం వస్తూ ఉంటుంది, ఏదో సంఘటన వల్ల దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు మనం ఉద్వేగపడతాము, ఉద్వేగం వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే సుఖం వచ్చినప్పుడు సంతోషిస్తూ ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడు బాధపడతా ఉంటుంది. మన దానికి దైనందిన జీవితం అనేది జరిగే సంఘటన లేదు. దుఃఖకారణం అంటే బయట లేదు, లోపలే ఉందంటున్నారు. బయట ఉందని నీకు అనిపిస్తుంది, నువ్వు దుఃఖం వచ్చినప్పుడేమో కుంగిపోతున్నావు, ఎప్పుడంటే సంతోషకారణం వచ్చినందుకు కుంగిపోతున్నావు. ఇక్కడ భగవంతుడు రహస్యం చెప్పాడు, నువ్వు దుఃఖం వచ్చినప్పుడు నువ్వు పొంగిపోతున్నావు అనుకో, ఏదైనా సుఖం వచ్చినప్పుడు పొంగిపోతున్నావు అనుకో, అలా వద్దని నేను చెబుతున్నాను. కారణం ఏంటో నీకు తెలుసా? దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోతా అంటే, నీకు అదృష్టం కలిసి వచ్చినప్పుడు పొంగిపోతా అంటే, ఒక ప్రమాదం నీ అహంభావన పెరిగిపోతుంది అని చెప్పాడు. ఆ సీక్రెట్ ఇది, వ్యక్తి భావన పెరిగిపోతుంది. ఏం చెప్పి దుఃఖం ఎవరికి? అహంభావనకి. చూతి ఎవో ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ ట్రబుల్స్, మన దుఃఖానికి, మన సంతోషానికి, మన హృదయంలో ఉన్న సత్యానికి సంబంధం లేదు. అసలు మన దేహ ప్రారంభానికి లోపల సత్యానికి ఏం సంబంధం లేదు. ఇది ఎవో ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ ట్రబుల్స్, మనం అనుకునే మాటలకి లోపల సత్యానికి సంబంధం లేదు. ఆ సత్యం ఎలా ఉండాలో అలా ఉంది, కానీ మనం అనుకున్నట్టుగా లేదు. భగవంతుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు, కానీ నువ్వు అనుకున్నట్టుగా లేడు. అదే నీకు ఏదైనా పొంగి వచ్చిందనుకో, నీకు వ్యక్తి భావన పెరిగింది, అంటే సైతాన్ని పెరిగిపోతుంది, అంటే దేహాభిమానం పెరుగుతుంది. లోపల చైతన్యానికి దుఃఖం అక్కర్లేదు, సంతోషం అక్కర్లేదు, దుఃఖానికి సంతోషానికి సంబంధం లేదు. నువ్వు దుఃఖానికి లొంగిపోవటం వల్ల సంతోషానికి లొంగిపోతావు, నువ్వు కాని దేహంతో, నువ్వు కాని మనస్సుతో, నువ్వు కాని ప్రపంచంతో, నువ్వు కాని మనుషులతో, నువ్వు కాని దానితో నీకు బాలాక్యం పెరిగిపోతుంది, అజ్ఞానాలు కూడిపోతాం, మరణంతో జీవితం నీ చరిత్ర లోకాలు. ఒక్క హృదయంలోంచి వచ్చే, ఎక్కడైతే బ్రహ్మం ఉందో హృదయంలోంచి వచ్చే, హృదయంలోంచి వచ్చే శాంతి, హృదయంలోంచి వచ్చే ఆనందం, హృదయంలోంచి వచ్చే సుఖం, అదే ఇండిపెండెంట్, మిగతా ఇది డిపెండెంట్ సార్. నేను ఒక మనుషుల మీద కానీ, సంఘటన మీద కానీ, పరిస్థితుల మీద కానీ నా సంతోషం, నా సుఖం ఆధారపడి ఉంటే పరిణామంలో తప్పనిసరిగా మనిషికి దుఃఖం వస్తుంది. మనం సహకరించి ఇతర సహకరించాం, ఎట్లయితే సహకరించకూడదు అట్లా సహకరిస్తాం. మనం నేర్చుకుంది అది నేర్చుకున్నాం, అంటే రాబోయే జన్మలు తీసుకొచ్చే మనకి ఉపయోగలేని తలంపులు, ఉపయోగం లేని వాసనలు, పునర్జన్మలు తీసుకొచ్చే కోరికలు, పునర్జన్మలు తీసుకొచ్చే వాసనలు, పునర్జన్మలు తీసుకొచ్చే వాంఛలు, పునర్జన్మలు తీసుకొచ్చే సంస్కారాలకి సహకరిస్తాం, దైవాన్ని పొందాలనే తలంపుకి మనం సహకరించు, సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని తలంపు వస్తే తలంపుకి మనం సహకరించు, చెడు మనలో చెడు తలంపులు వస్తే చెడు తలంపులకు సహకరిస్తే తలంపులు పెరిగిపోతున్నాయి. మంచి తలంపులు ఎప్పుడైనా వస్తూ ఉంటాయి మనకు కూడా, ఆ మంచి తలంపు వచ్చిన వాటికి సహకరించు మనం, ఆయనకి సహకరించకపోతే అవి తగ్గిపోతున్నాయి. చెడు తలంపులు వస్తే అవి ఆకలికి సహకరిస్తున్నాం, అవి పెరిగిపోతున్నాయి. ఇది ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితి, మనం ఈ పరిస్థితిలో ఉన్నాం ప్రస్తుతం. ఏత రాగ భయ క్రోధ ఈ మూడక్కడిని సాధన చేసి విడిచిపెట్టాడు. ఈ హృదయంలో ఉన్న వస్తువుని తెలిసి కూడా నువ్వు సాధన చేయక్కడ, ఇట్లా ఆల్రెడీ ప్రెజెంట్, ఆల్రెడీ ప్రెజెంట్, అది నువ్వు తెలుసుకో, అది లోపల ఉంది, దాన్ని గుర్తిస్తే సరిపోతున్నాయి. దాన్ని నువ్వు గుర్తించకపోతే దానికి వచ్చే నష్టం లేదు, నీకు నష్టం, దానికేమి నష్టం లేదు, నష్టపోయేది మనం. పైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుని చుట్టూ మనకి ఇష్టం లేదు అనుకోని కళ్ళు మూసుకుంటే సూర్యుడికి వచ్చే నష్టం ఏంటి? నీకు చీకటి మిగిలితే జీవితంలో నేత రాగ భయ కోప క్రోధ అంటే నేను ఏం చేయాలంటే నేను విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. అంటే మనం ఏం చేస్తామంటే మనం పని చేయటం వల్ల తయారవ్వం. కొంతమంది ఉంటారు రోజుకి 16 గంటలు పని చేస్తారు, రోజుకి 16 గంటలు పని చేసి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటారు, ఎప్పుడు బాత్రూంలో స్నానాల దగ్గర నుంచి బయటకు వచ్చారు, ఏం టైర్ అవ్వం, ఏంటో మీకు తెలుసా, జలీయుణ్ణి సేద్దానికి ఆసక్తి ఉండదు వాళ్ళకి. జలీయుణ్ణి జరుగుతుంది, జరగలేదు జరగదు, ఆసక్తి ఏముండదు వాళ్ళకి. కానీ కష్టపడి పని చేస్తారు, వచ్చేది ఏదో వస్తుంది, రాని ఏదో రాదు. మనం ఏం చేస్తామంటే విజయవంతంగా సంతృప్తి పడ్డాము, రాజ్యాంగం ఎదురు చూస్తాం, చివరికి మిగిలేదు అశాంతి. దీనికి టెన్షన్ కారణం ఇది, అశాంతికి కారణం క్షోభకి ఇది కారణం, మన మనసు వచ్చే క్షోభకి ఇది కారణం. మనకు అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు రామచంద్రమూర్తి వచ్చి పక్కన కూర్చున్నా మనం గుర్తించాలి. ఓన్లీ గెట్ వాట్ యు డిజైర్. ప్రపంచంలో ఎంతన్నా మన యోగ్యతకి మించి అర్హతకి మించి ఏది రాదు మనకి. సముద్రంలో ఎన్నో నీళ్ళు ఉన్నాయి, మనం గ్లాసు పట్టుకెళ్తే గ్లాసు నీళ్ళు తెచ్చుకోగలం, కానీ బిందు నీళ్ళు తెచ్చుకోలేము. మనకు యోగ్యతకి మించి ఏది రాదు, ఎంత కూడా అంతే. ఇది సొంత బుద్ధిని మనం కాపాడుకోవాలి. అంటే ఒక దీపం ఉంటే ఆ దీపాన్ని బట్టి ఇంకో కొన్ని దీపాలు వెలిగించుకోవచ్చు. ఎవరైనా ఒక ధనవంతుడు అంటే వాళ్ళని మీరు కూడా అవ్వాలని మీరు కోరుకుంటే తప్పులేదు, కానీ ఆయన ఆడుకోవడానికి చూడకూడదు. ఎవరైనా బాగా చదువుకున్నవాడంటే వాళ్ళని బట్టి మీరు అభివృద్ధిలో వాడిని పట్టుకుని ఆ కొమ్మను పట్టుకుని ఎలాడుతూ మీరు అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆయన తోకట్టుకుని కిందకి లాగేయకూడదు. అమెరికాలో పట్టించి వాడికి వాళ్ళ కోట్లు ఉంటే ఎవరు పట్టించకూడదు. ఇక్కడ ఇండియా అంతా వస్తుంది, ఇండియాలో చాలా భాగం వస్తుంది. అమెరికాలో పట్టించి వాడు కూడా 100 కోట్లు ఉన్నాయని కూడా నాకు ఉన్నట్టు తెలియదు. ఆ పక్క వాడు జీతం వాడుగా అసలు అమెరికాలో ఎంప్లాయీస్, నీకు ఎంత జీతం వాడు 40 సంవత్సరాలు ఒక ఆఫీసులో పనిచేస్తే నీకు ఎంత జీతం అని పక్క వాడిని అడగడు. ఇక్కడ ఇండియా మనం ఎవరు కనిపించిన ముందుగా మేము ఉద్యోగం చేసుకుంటున్నాం అంటే గంటను అడిగి నేను జీతం అంటాను. అలా దీనికి అట్లా అలవాటు పడ్డాం, దీనికి అలవాటు పడ్డ ముందు ఆ ఉద్యోగం అంటాడు అనుకోండి, మూడు అడుగుతా ఉండదు. నీ కులం ఏంటి, ఈ జీతం అంటారు, ఈ కులం ఒకటి అడుగుతాం. ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఎవరంటే మీ ఏ కులం, ఈ కులం ఇది కులం అయితే మనకెంత. దీనికి రామకృష్ణ పరమహంస గారు ఉదాహరణ చెప్పారు, ఈ కులం కూడా మతం కూడా, ఈ కుల బుద్ధి లేదు నాకు మత బుద్ధి లేదని నమ్మటానికి చెప్పిన నమ్మటానికి ఇందులే, కానీ మనకు ఎప్పుడైనా కుడిపిస్తే తయారు పెంచి వస్తుంది, పెంచి దానం కనుక రాలిపోతుంది. లోపల చైతన్య స్థాయి పెంచుకుంటే, లోపల జ్ఞానం పెంచుకుంటే, లోపల వికాసం పెరుగుతుంటే, దేహబుద్ధి పెరిగి దేహబుద్ధి తగ్గి ఆత్మబుద్ధి పెరుగుతుంటే, శవబుద్ధి తగ్గి శవబుద్ధి పెరుగుతుంటే, ఈ కులభావాలు మతభావాలు కానీ అంత పోతాయి. ఈ కేవలం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయటం వల్ల క్యాన్వాస్ వల్ల కులబుద్ధి మతబుద్ధి పోదు. లోపల బయట చెప్పకపోయినా లోపల ఒక మతం చుట్టిన తాదాక్ష్యం పొందుతున్నాక ఎన్ని పోవాలంటే మీ లోపల వికాసం పొందాలి, శవబుద్ధి తగ్గాలి, జ్ఞానలోకి నువ్వు ప్రయాణం చేయాలి. ఏ వస్తువు అయితే సదా ఎప్పుడు ఉందో ఆ వస్తువు నీకు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు పుడుతున్నది ఇప్పించేలా రాలిపోతుంది. నీ కులభేదాలు మతభేదాలు అప్పుడు రాలిపోతాయి, కానీ అవి బలవంతం లాక్కుని కాదని రామకృష్ణరావు సందర్భంలో చెప్పాడు. అది కరెక్ట్, ఆయన చెప్పింది కూడా కరెక్ట్. అది ఏదో ప్రయోజనం కోసం చెప్పినవి కాదు, లోకంలో ఏదో ప్రయోజనం సాధించడానికి చెప్పినవి కాదు, అంటే ఓట్ల కోసం ఓట్ల కోసం చెప్పిన మాటలు కాదు. ఏది నీ భూమికి శాంతి ఉంటే, ఇప్పుడు ఎవరో నీకు శాంతి ఉందనుకో, ఆ శాంతి ఉందనుకో, ఎవడు ఎవరికైతే ఎవడు సన్నిధానంలో ఎవరికైతే శాంతిలో ఉన్నాడో, ఎవరికి జ్ఞానంలో ఉన్నాడో, ఎవరికి భేద బుద్ధి లేకుండా ఉన్నాడో, ఎవరికి స్వప్న భేదం లేకుండా ఉన్నాడో, వారి సన్నిధానంలో నువ్వు కూర్చుంటే, వాడి సమక్షంలో నువ్వు కూర్చుంటే, మాటలతో పని లేకుండా, శాస్త్రంతో పని లేకుండా నీ మనసు పరిశుద్ధం అన్నాడు. ఇప్పుడు మల్లెపూలు చెట్టు దగ్గర కూర్చుని అనుకోండి, ఆ వాసన నాకు రావాలి, ఆ వాసన నాకు రావాలి, మల్లె చెట్టు అనుకోకర్లేదు, వాసన వస్తుంది. ఒక మనిషి శాంతిలో స్థిరపడితే, జ్ఞానంలో స్థిరపడితే, వాడు దేనిగా ఉన్నాడో దానికోటి వాడి తాదాక్యం పొంది ఉంటే, వాడి సమక్షంలో కూర్చుంటే చాలు, వాడి మాటలతోటి పని లేదు, మీ మనసు పరిశుద్ధం అవుతుంది. అంటే మౌనం ఉంటే దక్షిణామూర్తి మౌనం అంటారు చూడండి, దక్షిణామూర్తి అంటే శివుని అవుతారు, శివుడి యొక్క మరొక రూపం దక్షిణామూర్తి. పూజ చేయటం వల్ల, జపం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల ఏ వికాసం అయితే వస్తుందో, ఒక జ్ఞాని దగ్గర, ఒక మహర్షి దగ్గర, ఒక మహాత్ముడి దగ్గర, చైతన్య స్థాయి పెరిగిన వాడు దగ్గర కూర్చుంటే ఇవన్నీ ఫలితాలు నువ్వు పొందుతావు. ఇప్పుడు పూజ చేస్తాం మనం, ఆ పూజ చేయటం వల్ల శరీరంతో చేసిన దోషాలు పోతాయి. ఇప్పుడు జపం ఎందుకు చేయాలంటే, మనం వాక్తో కూడా దోషాలు చేస్తాం, పరుశువాక్యాలు మాట్లాడతాం. తనుకులు హరిచరణ్ ప్రసాద్ గారు అన్నారు, ఆయన కోపం వచ్చిన పరుశువాక్యం మాట్లాడారు. ఆయన కోపం వచ్చేసింది అనుకోండి, ఎల్లుండి 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 అంటారు, కానీ పరుశువాక్యం మాట్లాడరు. మనం ఎక్కడ ఏది మంచి ఉంటే అది నేర్చుకోవాలి. నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేసిన కోపం వచ్చినానుకోండి, నీ మీద మనం ఏదో పరుశువాక్యాలు మాట్లాడతాం. ఎలా అంటే ఎల్లుండి 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 చెప్పారు కదా, విన్నాను కదా, ఎల్లుండి ఎల్లుండి పరుశువాక్యాలు మటుకు మాట్లాడతాం. వాళ్ళ మంది వెంటనే పరుశువాక్యాలు మాట్లాడతారు, అవి వాక్ చేసే దోషం. ఈ వాక్ చేసే దోషం ఎలా పోతుందంటే, రామనామం కానీ కృష్ణనామం కానీ శివనామం కానీ మన దేవతల్లో ఏదో ఒక నామం జపించడం వల్ల వాక్ చేసే దోషం పోతుంది. అలాగే మనసు చేసే దోషాలు అంటుకుని ఉంటాయి,
నేను మీకు అపకారం చేయకపోవచ్చు, కానీ మీకు ఇలా అపకారం జరగాలని మనసులో అనుకుంటాను అనుకోండి, అది కూడా దోషం. మీకు నేను భౌతికంగా అపకారం మీకు చేయకపోయినా మీకు ఏదో అపకారం జరగాలని నా మనసులో అనుకుంటాను అనుకోండి, అది కూడా దోషమే. ఇటువంటి దోషాలన్నీ ధ్యానం చేయటం వల్ల పోతాయి. ఎందుకంటే భగవాన్ చెప్పిందంటే మీ మోటి సమస్త దోషాలు మోటో మహర్షుల సన్నిధిలో పోతాయి. పూజ చేయటం వల్ల ఏ దోషం పోతుందో, జపం చేయటం వల్ల ఏ దోషం పోతుందో, ధ్యానం చేయటం వల్ల ఏ దోషం పోతుందో, మహర్షుల సన్నిధానంలో మహాత్ముల సన్నిధానంలో గేట్ సోర్సు, అడ్వాన్సుడ్ సోర్సు, ఎవాల్వ్డ్ సోర్సు, పూర్తి రేజుడు సోర్సు, వాళ్ళ సమక్షంలో కూర్చుంటే, వాళ్ళ ప్రజెన్స్లో కూర్చుంటే జప ఫలితం, పూజ ఫలితం, జన ఫలితం ఒకేసారిగా పొందుతా ఉన్నాం. ఈ దేవతల్లో భేదం పెట్టుకోకండి. శివుడి కంటే విష్ణు ఎక్కువ, విష్ణు కంటే శివుడు ఎక్కువ. పిచ్చి మాటలు మీరు టీవీలో ఏంటంటారు, సమాజంలో ఎవరి మాట్లాడిన అటువంటి పిచ్చి మాటలు ఏమో భేదం పెట్టుకోక, అంతా ఒకటి ఉన్నది ఒకటి. భగవంతుడే విష్ణు రూపంలో ఉన్నాడు భగవంతుడు, శివరూపంలో ఉన్నాడు భగవంతుడు, బ్రహ్మదేవుడి రూపంలో ఉన్నాడు భగవంతుడు, అల్లా రూపంలో ఉన్న భగవంతుడు, ఎగువ ఉన్న రూపంలో ఉన్న భగవంతుడు, ఎవరైతే ఈ సృష్టికి యజమాని రూపాల్లో మనకు కనిపిస్తాడు, భేదం ఏం పెట్టుకోడు. అయితే నీకు ఇష్టమైన దేవుడిని ఉపాసన చేసుకోవచ్చు మనో నిగ్రహం కోసం. మనం ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ అన్ని డిపార్ట్మెంట్లను కలెక్ట్ చేసుకుంటా ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ ఎంతమంది ఉన్నారు, ఒకే ప్రైమ్ మినిస్టర్ వాడు ఏ డిపార్ట్మెంట్ అయినా కలెక్ట్ చేస్తాడు. అలా భగవంతుడు కూడా విష్ణువు చేసే పని చేయొచ్చు, శివుడు చేసే పని చేయొచ్చు, బ్రహ్మదేవుడు పని చేయి అనేక పనులు వాడు చేయొచ్చు. పని చేసేవాడు భగవంతుడు ఒక్కడు. మన నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, కాళ్ళు నడుస్తాయి, చేతులు పని చేస్తాయి, కానీ అనేది మన దేహంలోనే ఉన్నాయి, అది మర్చిపోదు. అవి దేవతలు అందరూ కూడా భగవంతుల్లోనే ఉన్నారు. భగవంతుడికి భిన్నంగా, భగవంతుడికి భేదంగా ఎవరు ఏ దేవత లేదు. చైతన్యానికి భిన్నంగా ఏ దేవత ఉంటే వాడు చైతన్యానికి దేవత అవుతాడు అని భేదబుద్ధి అసలు మీరు పెట్టుకో. భేదబుద్ధి పెట్టుకుంటే వెనక్కి వెళ్తాం, పురోగతి తిరుగుతి. మౌనం విరామలేని సంభాషణ, గురువు యొక్క మౌనం కూడా మీకు సహకరిస్తుంది. గురువు మీకు బోధించక్కర్లేదు, మౌనంగా కూర్చుని సార్ మల్లెపూల విలువ మీకు తెలియకపోయినా, ఆ పుష్పం విలువ తెలియకపోయినా, ఆ సమక్షంలో కూర్చున్నప్పుడు వాసన వస్తూ ఉంటుంది. కానీ దుర్వాసన అంటే బాగా ఇష్టమైన వాళ్ళు సువాసనలు వచ్చి వాళ్ళు కూర్చోరు. ఇచ్చేది వాళ్ళ సంస్కారం వాళ్ళకి దుర్వాసన అంటే ఇష్టం, సువాసన అంటే ఇష్టం ఉండదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, పేడలో ఉన్న పురుగులు తీసుకెళ్లి మీరు బంగారం ఒక బంగారం గిన్నె చేసి పేడలో పురుగులు అక్కడ పెట్టినా నాకు ఈ బంగారం గిన్నె బాగోలేదు, నాకు నన్ను తీసుకెళ్లి పేడలోనే పెట్టడం చెబుతున్నాను. ఏం చేసి పేడ గిన్నెతుందని అలవాటు పడింది. అలాగే సహజంగా వాళ్ళ మనకి దుర్వాసన అంటే ఇష్టం, వాళ్ళ సువాసన వాళ్ళ దగ్గర కూర్చోలేరు, వాళ్ళు సాధ్యం కాదు కూర్చోడు. చేపల వాసనకి ఎక్కువ అలవాటు పడ్డ వాళ్ళు మలిపూల వాసన భరించలేరు. అసలు చేపల మీద నీళ్లు చదువుకు ఆ వాసన ఆస్వాదిస్తూ ఉంటారు, అక్కడ చేపలు వెళ్ళిపోతుంది. సందేశం ఇచ్చేటప్పుడు మాటలతో మాట్లాడక్కర్లేదు, మాట్లాడేటప్పుడు భాష ఉండాలి, నోరు ఉండాలి. మౌనంతో మౌనానికి నోరు అక్కర్లేదు, మాటక్కర్లేదు. మౌనంతో కూడా బోధించగలం, కానీ మౌనంతో బోధించేటప్పుడు దాన్ని గ్రహించేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. అంచేత మాట అవసరం. మౌన బోధం నీకు అర్థమయ్యేప్పుడు మాటతోటి పని లేదు. మాట కంటే మౌనం గంభీరమైనది, మౌనానికి ఉన్న శక్తి, మౌనానికి విలువ మాటకు లేదు. ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకూడదు, భగవంతుడు ఎందుకు గౌరవం ఉండాలి. ఈశ్వరుడు పాదాలు ఎందుకు భక్తి ఉంటే, ఈశ్వరుడు పట్ల మనం గౌరవం కలిగి ఉంటే ఆయన దయ మనకు వస్తుంది. శివపుత్రం దయా చిత్తం అంటాడు శంకరాచార్య వారి షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి స్తోత్రం చేస్తూ. శివపుత్రం దయా చిత్తం, ఆయన శివుడి యొక్క పుత్రుడు మాత్రమే కాదు, దయగల చిత్తం కలవాడు. ఆ దయగల చిత్తం అనేది మనం కొనుక్కుని బజార్లో కొనుక్కుంటే కాదు, అదొక సంస్కారం. శివపుత్రమే కాదు దయా చిత్తం. అంతేకాదు రాగదేశాల నుంచి అర్చన చేయటం వల్ల, ఈశ్వరుని అర్చన చేయటం వల్ల రాగదేశాల నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాడు. అంతేకాదు ముక్తి ప్రదాయన మన ముక్తిని కూడా ఇస్తాడు. దయాచిత్తం కలవాడు మాత్రమే కాదు, ముక్తిని కూడా మీకు ప్రసాదించగలడు. మనం ఏదైతే ఉందో దాని తాలూకు అనుభవం మనకు రావాలని భగవంతుని ప్రార్థించడం, మనకు ఉపయోగం లేనన్నీ కావాలని భగవంతుని ప్రార్థిస్తాం. కాల ప్రవాహం అన్నీ కొట్టుకుపోతాయి. లోపల ఒక శాంతి స్థానం ఉంది, ఒక జ్ఞానస్థానం ఉంది, నీ కంట్రోల్ నీ హృదయంలో ఉన్నాడు. వాడితో నీకు ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు, నీ దేహంతో నీకు ఎలాగైతే తాదాక్ష్యం ఉందో, నీ మనస్సుతో నీకు ఎలాగైతే తాదాక్ష్యం ఉందో, నీ బంధువులతోటి నీ పరిసరాలతో నీకు ఏ విధంగా అయితే తాదాక్ష్యం ఉందో, లోపల ఉన్న ఈశ్వరుతోటి, లోపల ఉన్న చైతన్యంతోటి, లోపల ఉన్న చావులైన పదార్థంతో సత్పదార్థంతో నీకు తాదాక్ష్యం వచ్చినప్పుడు, నువ్వు శాంతిలో కురుగునప్పుడు, శాంతి జ్ఞానంలో అటు ఇటు ఊగిసలాడుతున్నప్పుడు, నీకు ఈ ప్రకృతితోటి ఈ సృష్టితోటి నీకెంతో సన్నిహిత సంబంధం ఏర్పడు. ఏ దేశం వెళ్ళినా మన దేశం వెళుతున్నావు అనిపిస్తుంది వాడికి. ప్రపంచం బాగా చిన్నది అయిపోతుంది వాడికి. జ్ఞానికి ఆత్మ తప్పించి, జ్ఞానం తప్పించి ఇంకోటి కనపడదు సృష్టిలో. పాప పుణ్యాలు, లాభ నష్టాలు, హెచ్చు తగులు, అప్స్ డౌన్స్ అన్ని మనసులో ఉన్నాయి, చైతన్యుడు లేవు. జ్ఞానికి ఆత్మ తప్పించి, చైతన్యం తప్పించి ఇంకోటి కనపడదు. ఇంకోటి ఉంటే కదా కనపడతానికి అసలు. అది అమెరికా వెళ్ళినా చూసేది ఒకటే జ్ఞాని, ఇండియాలో ఉన్నా చూసేది ఒకటే, యూకే వెళ్ళినా చూసేది ఒకటే, స్విట్జర్లాండ్ వెళ్ళినా చూసేది ఒకటే. వాడికి చైతన్యం తప్పించి, ఆత్మ తప్పించేది కనపడదు. ఒకవేళ కనపడినా అన్ని బొమ్మలను తెలుస్తూ ఉంటాయి వాడికి. వాడి బొమ్మలకు ఆధారంగానే వస్తే చూస్తూ ఉంటాడు. జ్ఞానం చూసేది ఒకటి చైతన్యం ఆత్మ. వాడికి సృష్టిని అంతా ఎంబరేజ్ చేసుకోవాలంటుంది, కౌగులించుకోవాలనిపిస్తుంది వాడికి. వాడి పరిసరాలతోటి మొత్తం క్రియేషన్ తోటి ఆ పంచభూపాలతోటి జీవకోటితోటి అత్యంత సన్నిహిత సంబంధం ఉంటుంది వాడికి. మీ మనసులో ఏం జరుగుతుందో కూడా వాడికి తెలుస్తూ ఉంటుంది. అయితే మీ లోపల ఉన్నవాడు కూడా వాడు ఎవరికైతే జ్ఞానం కలిగిందో, ఎవరికైతే హృదయంలో జీవిస్తున్నాడో. మనం తలకాయలో జీవిస్తున్నాం కానీ హృదయంలో జీవించడం లేదు. తలకాయలో జీవిస్తుంటే భేద బుద్ధి పెరుగుతుంది, హృదయంలో జీవిస్తే భేద బుద్ధి తగ్గుతుంది. హృదయంలో అంతర్గతంగా ఉన్నవాడికి, అంటే హృదయంలో ఎవరైతే జీవిస్తున్నాడో వాడికి అంతర్యాముగా ఉన్న సద్వస్తువు వాడు గోచరిస్తుంది. కానీ మనం హృదయంలో జీవించడం లేదు, శిరస్సులో జీవిస్తున్నాం, మెదడులో జీవిస్తున్నాం. అంటే మెదడులో జీవించుకుంది మనకు భేద బుద్ధి పెరుగుతుంది. ఇప్పుడు మన శరీరాలు వేరు, మన రంగులు వేరు, మనకున్న ఆస్తులు వేరు, మనకున్న మతాలు వేరు, మనకున్న కులాలు వేరు. వీళ్ళు బాహ్యంగా చూస్తే, కానీ హృదయంలో వెళ్ళి చూస్తే మనం అందరం ఒకటిగానే ఉన్నాం. గాఢ నిద్రలో అందరం ఒకటిగానే ఉన్నారు. వ్యవహారంలో వచ్చే ఎవరికైనా భేదం భేదంగా కనిపిస్తుంది, కానీ గాఢ నిద్రలో అందరం ఒకటిగానే ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదో ఒకటి ఉంది, అది మనకు తెలియకపోవచ్చు. ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏదో ఉంది, అది మనకు తెలియకపోవచ్చు. మన తలంపులు చూచేవాడు, మన ఆలోచనలు చూచేవాడు, మన డ్రైవ్ చేసేవాడు ఇక్కడ ఉన్నాడు. వాడిని కాదని మనం ఏం చేయలేము. ఇక్కడ డ్రైవ్ మన డ్రైవర్ ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. మన కంట్రోలర్ ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళగలిగితే ఆ కంట్రోలర్ ఏ స్వరూపం ఉన్నాడు, ఆ స్వరూపం నీకు కూడా లభ్యం అవుతుంది. అంత వైరాగ్యాన్ని మనం పెంచుకోగలిగితే, అంత లోతులోకి మనం వెళ్ళగలిగితే, అంత ఉదయాంతరాలలోకి మనం వెళ్ళగలిగితే, ఎక్కడ ఉన్నాడు ఈశ్వరుడు, అక్కడికి నువ్వు వెళ్ళగలిగితే, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడికి నువ్వు వెళ్ళగలిగితే వాడి స్వరూపం నీకు ఇస్తాడు, అదే మోక్షం. అంత వైరాగ్యాన్ని మనం పెంచుకోగలిగితే, వైరాగ్యం అనేది ఒక మానసిక స్థితి అది. కొంతమంది ఎన్ని సంపదల మధ్యనే వైరాగ్యంగా ఉంటారు. ఏమి లేని వాడు వైరాగ్యంగా ఉన్నాడని కాదు అర్థం, కొంతమంది ఎంత సంపద మధ్యలో ఉన్నవాడు వైరాగ్యంగా ఉంటాడు. మనసులో ఇస్తే భగవంతుడు ఇచ్చాడు అనుకుంటాడు, పోతే భగవంతుడి పై తీసుకుపోయాడు అనుకుంటాడు. వాడికి ఏదైనా వచ్చిందని కూడా భగవంతుడు ఇచ్చాడు అనుకుంటాడు. పోయింది అనుకోండి, ఇది భగవంతుడికి తెలియకుండా వచ్చింది, భగవంతుడికి తెలిసే వచ్చింది, పోయింది కూడా భగవంతుడికి తెలియకుండా పోలేదు, అది భగవంతుడే, ఇది భగవంతుడే అనుకుంటాడు. వాడు ఎప్పుడు సత్వగుణంగానే ఉంటాడు. అలా కనీసం మనం సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. నీ ఒక్క వాక్యం అర్థమైతే మనిషికి దుఃఖం రాదు, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, జరిగేది జరుగుతుంది. జరగరానిది ఎవరంత ప్రయత్నం చేసినా జరగదు, ఇది నిశ్చయం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగేది అది. మౌనమే అసలైన ఉపదేశం. మౌనం వల్ల కూడా నువ్వు మాట్లాడవచ్చు, ఎదుట వాడికి సందేశం చెప్పొచ్చు. అంటే జ్ఞాని యొక్క మౌనం వల్ల, గురువు యొక్క మౌనం వల్ల శిష్యుడి మనస్సు అణుగుతుంది. అంటే మీరు ప్రయత్నం చేసి మీ మనస్సు నిగ్రహం తెచ్చుకోలేనప్పుడు గురువు యొక్క సమక్షంలో కూడా మనస్సు అణుగుతుంది, మనసుకు శాంతి కలుగుతుంది, మనసుకు లోచూపు కలుగుతుంది. కొంతమందికి బాహ్య చూపే కానీ లోచూపు ఉండదు అసలు. ఆ లోచూపు లేని వాడికి అది జ్ఞానం కలిగే అవకాశమే లేదు. మౌనం అంటే మనం ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కూడా నోరు మూసి కూర్చుంటాం, అది మౌనం అనుకోకండి. మీ కోడలనే ఎప్పుడైనా మీ కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు మౌనంగానే ఉంటారు. ఇవన్నీ మౌనాలు కాదు, అది మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. మౌనం అంటే మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది, అది దట్ ఇస్ కాల్డ్ సైలెన్స్. ఆ మౌనం వారికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. అది సమాజానికి ఉపయోగపడాలని అనుకోడు, వాడి ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. వాడి ఇతరులకు ఉపయోగపడాలని అనుకోడు, వాడి దృష్టిలో ఇతరులు లేరు అసలు. అంటే వాడి ద్వారా ఉపాధి ద్వారా ఇతరులకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి, కానీ వాడు ఏ వీళ్ళందరినీ ఉద్ధరించాలని అనుకోడు. వాడు ఉద్ధరించడానికి వీరెవడు, ఈశ్వరుడు ఒకడే ఉద్ధరించేవాడు. అయితే ఈశ్వరుడు జ్ఞాని యొక్క ఉపాధిని ఒక ఉపయోగించుకుంటాడంతే చేసే పని అంతే ఈశ్వరుడు. అది జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది చేసేవాడు ఈశ్వరుడే. నిజంగా వాడు ప్రాధాన్యత ఈశ్వరుడు చూడండి, వాడికి ఈశ్వరుడికి భిన్నంగా లేదని వాడికి తెలుస్తూ ఉంటుంది. అది ఏది జరిగినా ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అలా లోచూపు బండ్లో చాలా మంది తక్కువ. మనకి చర్మ దృష్టి ఎక్కువ, బాహ్య చూపు ఎక్కువ. బాహ్య చూపుకి అలవాటు పడడం కానీ లోచూపు లేదు. భగవంతుడు చెప్తే అందరి హృదయాల్లోనే అంతరేమగా ఉన్నారండి. వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ చూడటం లేదు మనం. వస్తువు లేని చూడ చూస్తున్నాం. నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూడు, అప్పుడు లోకం నేను బంధించడు. నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం చేత నువ్వు బంధింపబడతావు. నిన్ను ముందు చూసుకో, తర్వాత లోకాన్ని చూడు. అప్పుడు దిస్ ఈజ్ పెర్ఫెక్షన్, దట్ ఈజ్ పెర్ఫెక్షన్. దిస్ ఈజ్ ట్రూత్, దట్ ఈజ్ ట్రూత్. దిస్ ఈజ్ పీస్, దట్ ఈజ్ పీస్. మనం ఏం చేస్తామంటే హృదయంలో అంతర్యాముగా ఉన్న వస్తువుకి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు, దేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. దేహానికి స్నానం చేయించేటప్పుడు స్నానం చేయించాలి, అన్నం పెట్టేటప్పుడు అన్నం పెట్టాలి. దేహానికి ఎప్పుడైనా రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. అందుకే 24 గంటలు దేహంతో కూర్చుంటారు కదా, మళ్ళీ లోపలికి ఎప్పుడు వెళతావు. మనకి దేహం ఒకటి ఉంది, దేహం మనం కాదు కానీ దేహం ఒకటి ఉంది. ఈ చొక్కాయి నేను కాదు కానీ చొక్కాయి నాకు ఒకటి ఉంది. ఈ చొక్కాయి నేను కాకపోయినా చొక్కాయి నాదే. అయితే చొక్కాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. అదే దేహం నేను కాకపోయినా దేహం నాదే, దాని ఆరోగ్యం చూడవచ్చు. నాకు ఎప్పుడైనా అవసరమైతే హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు దేహాన్ని. అలాగని 24 గంటలు నీకు దేహ దృష్టి ఉంటే, నువ్వు దేహబుద్ధిని పెంచుకుంటే, దేహాభిమానాన్ని పెంచుకుంటే, నీ లోచూపు కలుగుతుంది. లోచూపు కలగనే కలగదు, నువ్వు పండితుడైనా కలగదు. కామరుడికి లోకవాసం ఎంత ఉంటుందో, పండితుడికి శాస్త్రవాసం ఎంత ఉంటుంది. వారి లోపలికి వెళ్ళు, వీడి లోపలికి వెళ్ళు. ఇక్కడ ఉన్నది ఈశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు అని మాటకు అందదు, మనస్సు కూడా అందదు, కానీ అనుభవానికి అందుతూ ఉంటుంది. అది అనుభవేక వైద్యం. ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడు, వాడు ఉన్నాడు, వాడు ఉండటం ఉన్నాడు. వాడిని అలా ఉన్నాను అనుకోడు, ఇలా ఉన్నాను అనుకోడు, కానీ ఉన్నాడు. కానీ మనం అలా కాదు, అలా ఉన్నాం, ఇలాగ ఉన్నాం. ఐఆమ్ సోన్స్, ఐఆమ్ దిస్, ఐఆమ్ దట్, ఐఎమ్ రిచ్ మ్యాన్, ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఐఎమ్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ ఏ ఫార్మర్, ఐఎమ్ ఏ ఇంజనీర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఏదో అలాగుంటున్నాం, ఇలాగుంటున్నాం, లేదా హెచ్చు తగ్గులుగా ఉంటున్నాం. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఉన్నాడు, అలాగా లేడు, ఇలాగా లేడు. నువ్వు కూడా అలా ఉండటం నేర్చుకుంటే ఈశ్వరుడు నీకు మోక్షాన్ని ఇస్తాడు. ఇంకేం చెప్పుకుంటారు సబ్జెక్ట్? ఇప్పుడు మనం పైకి చెప్పకపోయినా అనుకుంటున్నాం కదా, ఐఎమ్ ఎ గ్రేట్ మ్యాన్, ఐఎమ్ స్మాల్ మ్యాన్, ఐఎమ్ ఏ బిగ్ మ్యాన్, ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ ప్రొఫెసర్, ఏదో అనుకుంటున్నాం. ఏదో అనుకోకుండా, అందుకంటే పని చేత కాదు, ఏదో అనుకోవడం చేస్తున్నాం. ఏదో అనుకుంటున్నాడు, కానీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు. వాడు అలాగేమో అనుకోడు, నేను అలా ఉన్నాను అనుకోడు, ఇలాగ ఉన్నాను అనుకోడు. అలా ఉండటం, ఆయన లోపల ఎలా ఉన్నాడో అలా ఉండటం మనకు నేర్చుకుంటే ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అదే నిర్మాణ స్థితి, అదే మోక్ష స్థితి, అదే స్వర్గరాజ్యం. నువ్వు ఎత్తుకుని ఎక్కడ బయట లేదు, నీ లోపలే ఉంది. నువ్వు ఏ వస్తువు కోసం అయితే అన్వేషిస్తున్నావు, బయట ఎక్కడ లేదు, నీకు దూరాన లేదు. నీ శరీరం కంటే, నీ ఇంద్రియాల కంటే అత్యంత సమీపంలో ఉంటుంది. భగవంతుడు ఎక్కడున్నాడు? మూల తలంపు మూలంలో ఉన్నాడు. ఏ తలంపైతే దేహంతో తలాచ్యం పొందుతుందో ఆ తలంపు మూలంలో భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు మూల తలంపు మూలంలోకి వెళ్ళగలిగితే నీకు ఈశ్వరానుభవం కలుగుతుంది, అమృతానుభవం కలుగుతుంది. అమృతానుభవం నీకు కలగకుండా నువ్వు జన్మ మరణాలు ఆ చక్రంలో ఉంచే విష చక్రంలో ఉంచి విడుదల పొందలే, దుఃఖ సముద్రం నుంచి ముద్దుకు రాలేవు, అశాంతిలో నుంచి నువ్వు ముద్దుకు రాలేవు. నువ్వు శాంతిని బజార్లో కొనుక్కోలేవు, బజార్లో శాంతి లేదు, హృదయంలో శాంతి ఉంది. అక్కడికి వెళ్ళగలిగితే నువ్వు శాంతి సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతావు. నీకు ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నాయి, శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. గురువు కూడా నీకు అది పట్టి ఇవ్వలేడు, బయట బయట ఏదో వస్తువుని పట్టించినట్టు పట్టి ఇవ్వలేడు. ఇంకా బయట లేదు, నీ లోపల ఉంది. ఆయన సూచిస్తాడు, నీకు మార్గాన్ని నిర్దేశిస్తాడు, నీకు లోచూపు కలగజేస్తాడు, నీకు శిక్షణ ఇస్తాడు. నువ్వు వెళ్తూ అక్కడికి నువ్వు వెళ్ళవలసిందే. అంటే గుర్రాన్ని మనం నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం, కానీ తాగటం గుర్రమే తాగాల నీళ్ళు. ఇదే రంగని చెప్పాడు, నా నేనేం సమర్థుని కాదు, నేను అసమర్థున్నే. అంటే నువ్వు అన్నం నువ్వే ఉండాలి, అరిటాకు నువ్వే తీసుకురావాలి, వడ్డించడం నువ్వే వడ్డించాలి, కలపటం నువ్వే కలపాలి, నోట్లో పెట్టడం నువ్వే పెట్టాలి, అన్నీ నువ్వే చెయ్యాలి. నా వాళ్ళు ఏది కాదని రంగని ఒకసారి రమ్మ మరిస్తుంటున్నారు. ఏం చేసి వాళ్ళు ఎల్కేజీలో యూకేజీలో కలిసి చదువుకున్నారు. అంటే అప్పుడు భగవాన్ అన్నారు, నువ్వు చెప్పి అన్నీ చేస్తాను, నోట్లో కూడా ముద్ద పెడతాను, కానీ మింగటమే పని నువ్వు చెయ్యాలి. ఆ మిగతానే పని నువ్వు చేయలేవు అనుకో, ఇన్ని చేసిన ప్రయోజనం లేదు, వంట చేసిన ప్రయోజనం లేదు, వడ్డించిన ప్రయోజనం లేదు, కలిపిన ప్రయోజనం లేదు, నోట్లో పెట్టిన ప్రయోజనం లేదు. ఆ మింగటమనే పని నువ్వు చెయ్యవు అనుకో, నేను చేసింది అంత వృధా. అది ఇక్కడ చెప్పేది పక్కన గురువు నీకు సహాయ సహకారాలు అందిస్తాడు, నో చూపుకి నీకు ట్రైనింగ్ ఇస్తాడు, నీకు శిక్షణ ఇస్తాడు. కానీ ఆ ఇంట్యూషన్ నీకు రావాలి, లోపల నుంచే తెలుసుకోవాలనే కాంక్ష నీకు కూడా ఉండాలి. టీచర్ ఎంత శ్రద్ధగా పాఠం చెప్తున్నాడో, టీచర్ మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు. టీచర్ ఎంత డీటెయిల్గా చెప్పాలో అంత డీటెయిల్గా చెప్తాడు. మీకు మీ మీద లబ్బు లేకపోతే మీ మీద అఫెక్షన్లతో టీచర్ కాదు, మిమ్మల్ని బోధించడమే కాదు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మాకు తెలియటం లేదు, మాకు తెలియటం, కోపించుకోవడం, విసుగు చూపించడం, అలా టీచ్ చేస్తూనే ఉంటాడు. ఒకవేళ మీలో ఏమైనా రియాక్షన్ వచ్చినా వాడు కోపం చేసుకోడు, విసుగు పొందడు. ఇలా చెప్తాడు, అలా చెప్తాడు, అటు తిరిగి చెప్తాడు, ఇటు తిరిగి చెప్తాడు. నేను మీకు లోచూపు కలగడం చేయడం కోసం, అంతర్దృష్టి కలగజేయడం కోసం. అంతర్దృష్టి లేకపోతే ఎటువంటి వాడికైనా వాడికి ఆత్మజ్ఞానం కలగదు, అమృతానుభవం కలగదు. అంతర్దృష్టి లేని వాడికి, లోచూపు లేని వాడికి వాడికి ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు. ఇప్పటికి అవి కోటి జన్మలెక్కిన. అందుకే శంకరాచార్య వారు అంటారు, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని జనాలు చేసినా, ఎన్ని నదుల్లో మునిగినా, ఎన్ని విగ్రహాలను ప్రార్థించినా, ఎన్ని సముద్ర స్నానాలు చేసినా, ఈ కరెక్ట్ అండర్స్టాండింగ్, ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్, నేను ఏదైతే పొందాలో దానికి సంబంధించినటువంటి అవగాహన, ఆ అండర్స్టాండింగ్, ఆ మెచ్యూరిటీ నీకు లేనిప్పుడు నువ్వు పొందలే. జపజ్ఞానములు మంచియే, అది ప్రాపర్ అండర్స్టాండింగ్, కరెక్ట్ అండర్స్టాండింగ్. అవగాహన రావాలి నీకు సబ్జెక్ట్ మీద. అవగాహన లేనప్పుడు ఏదో గొప్ప నూర్పులో దూరం తోడినట్టు తోడితీది రాదు. అసలు మనిషి తోటి మనిషే మనకు అవగాహన కావటం లేదు. కనిపించిన దేవుడు ఎలా అవ్వగలుగుతాడు? ప్రాపర్ అండర్స్టాండింగ్, కరెక్ట్ అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ. ఆచార్య వారు చెప్తారు, నీకు ఆ మెచ్యూరిటీ రావాలి. మీకే జపం చేసేస్తాను జపం చేసేస్తాను అంటే సరిపోదు. దేనితో తాదాప్యం తగ్గించుకోవాలి, దేనితో తాదాప్యం పెంచుకోవాలి అనేటువంటి అవగాహన మీకు లేనప్పుడు సత్యానుభూతి నీకు కలగదు. నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖం లేదు, శాంతి లేదు. ఈ జన్మలోనే కదా, రాబోయే జన్మలో కూడా మనకు పునర్జన్మలు వస్తాయి రావా అని రుజువుల కోసం సాక్ష్యం మనం ఏడుస్తున్నాం కదండి. ఇప్పుడు ఏదో కారణాలు ఏడుస్తున్నామా, ఎంతకాలం అయితే మనం లోపల ఏడిపోందో అంతకాలం మనకు సేవలు వస్తాయి. దీనికోసం భగవద్గీత చదవక్కర్లేదు, ఉపనిషత్తులు చదవక్కర్లేదు, బైబిల్ చదవక్కర్లేదు. మనం ఎంతకాలం అయితే మన లోపల ఏడిపోందో ఏడవటం కోసం మళ్ళీ పుడతాం. ఉద్ధరించడం దేశాన్ని ఉద్ధరించడం కోసం కాదు, మళ్ళీ ఎందుకు పుడతాం అంటే మళ్ళీ ఏడవటం కోసం. ఆ ఏడుపు ఖర్చు అయ్యే వరకు మనకి జన్మలు వస్తాయి. మనలో దుఃఖం ఉండలేదు మనకు తెలుస్తాను కదా, ఏడుస్తాం కదా మనం. ఆ ఏడుపు ఆ ఏడ్చేవాడు లోపల ఉన్నప్పుడు అతనికి పునర్జన్మ వచ్చి చేరుతుంది. దీని గురించి శాస్త్రం రిఫర్ చేయక్కర్లేదు. అయితే జ్ఞాని యొక్క ఎవరైతే సత్యాన్ని దర్శించాడు, ఎవడైతే సత్యానుభవం పొందాడు, ఎవడైతే సత్యంలో ఉన్నాడు, ఎవడైతే సత్యంలో జీవిస్తున్నాడు, ఎవడైతే రియలైజేషన్ ఉన్న వస్తువును ఉన్నట్టుగా ఎవడైతే గుర్తించాడో వాడి సమక్షంలో వాడి పరిసరాల్లో మీరు జ్ఞానం పొందాలనే కాంక్ష లేకుండా శాంతిని పొందకుండా ఒకరు ఉండాలని అనుకుంటలే. జ్ఞానానికి పెట్టుబడి అక్కర్లేదు. సోలా కొట్టి పెట్టుకోవాలనుకుని పెట్టుబడి కావాలి, ఒక చిన్న కాపట్లు పెట్టుకోవాలంటే పెట్టుబడి కావాలి. కానీ జ్ఞానానికి ఏం పెట్టుబడి కట్టు, మనం తెలుసుకోవాలనే కాంక్ష, మనం బాగుపడాలి, చైతన్య స్థాయిలో జ్ఞానంలో ఎదగాలి, మనందరికీ డబ్బులు ఎదగాలి, లేదా సంఘంలో పడుగుబడిలో ఎదగాలి, అధికారంలో ఎదగాలి, ఈ ప్రపంచం అంతా కూడా నా కీర్తి వ్యాపించిపోవాలి, ఈ పంచభూతాలు కొన్ని ఎలా చెప్తే అలా వినాలి. కొంతమంది ఉంటా ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళు చెప్పినట్టు వినాలనుకుంటారు, అదొక రకమైన మూర్ఖత్వం. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా మూఢత్వం నుంచి బయటికి రాలేకపోతున్నాం, మూర్ఖత్వం నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఏం చేసి ఈశ్వరుని దయ మనకు ఉంటే కదా, ఈ పరీక్షకు వెళ్ళి పిల్లలు ఎలా చదువుతున్నారో మనం కూడా అలా చదువుతున్నాం. కొంతమంది డామినేట్ చేయటాన్ని చూస్తారు, వాడు చెప్పినట్టు అందరూ వినాలనుకుంటారు, అదొక రకమైన మూఢత్వం. వాడు ఏదైనా మంచి మాట చెప్తే మనం కూడా విందాం అనేటువంటి చిన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఈశ్వరుని దయ మనకు ఉంటే కదా ఈ బుద్ధి చాలామంది కొంటుంది. ఇంట్లో వాళ్ళందరూ మనం చెప్పినట్టు వినాలి, మన మాటకు ఎదురు చెప్పకూడదని. వీడు ఎడ్యుకేటెడ్ అయితే వాడిని ఎడ్యుకేట్ చేయొచ్చు, వీడికి ఎడ్యుకేట్ కాదు, వీడు ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేయాలనుకుంటారు. వీడికి రా ఏమి లేకుండానే ఇతరులు చెప్పేది కూడా మనం విందాం అర్థం చేసుకుందాం అనే బుద్ధి చాలామందికి ఉండదు. డెమోక్రసీ అంటే ఏమి లేదు, పరస్పరం చర్చించుకోవడమే డెమోక్రసీ. డెమోక్రసీలో డిస్కషన్ లేకుండా ఉండదు. అది జ్ఞాని యొక్క చూపుకు కూడా శక్తి ఉంటుంది, జ్ఞాని యొక్క మాటకి శక్తి ఉంటుంది. మహారాజు చెప్పడం కంటే జ్ఞాని అనుగ్రహ స్వరూపుడు, చూపు అనుగ్రహం, మాట అనుగ్రహం, ప్రతిదీ అనుగ్రహమే, కదలిక అనుగ్రహం. అదే కృష్ణుడి గురించి చెప్తారు కదా, వదనం మధురం, మాట మధురం, అంతా మధురమే. ఒకవేళ జ్ఞానికి ఎప్పుడైనా కోపం వచ్చిన కోపం కూడా అనుగ్రహమే, గ్రహించిన వాళ్ళు ధన్యులు. ఇప్పుడు కూడా కంపెనీ విషయంలో, మీరు చేసే స్నేహాల విషయంలో, మీరు చదివే పుస్తకాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. మీరు జపధ్యానంలో ఓపుకుంటే చేయండి, మంచిది జపధ్యానంలో. కానీ చదివే పుస్తకాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా మీ గమ్యం తప్పిపోతారు. అది రాంగ్ థింకింగ్ వస్తుంది. రాంగ్ థింకింగ్ ఎప్పుడు వచ్చిందో రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతారు. నేను మద్రాసు వెళ్ళాలని నాకుంది, కలకత్తా వెళ్ళే ట్రైన్లో కూర్చున్నాను. ఆ ట్రైన్ ఎంత స్పీడ్కి వెళ్ళినా కలకత్తా వస్తుంది, కానీ మద్రాసు రాదు. రాంగ్ డైరెక్షన్లో నువ్వు ఎంత స్పీడ్కి వెళ్తున్నప్పుడు నువ్వు డెస్టినేషన్కి వెళ్ళావు. రాంగ్ థింకింగ్ ఎప్పుడు ఏది వచ్చిందో రాంగ్ డైరెక్షన్ వచ్చేస్తుంది. అసలు సార్ పునర్జన్మ హేతువులు, మన మనసులో చాలా హేతువులు ఉన్నాయి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సుతో ఎక్కువ తాదాప్యం పొంది మనం కాని శరీరంతో, మనం కాని మనస్సుతోటి, మనం కాని లోకంతో. మనసు వచ్చాక శరీరం వస్తుంది, శరీరం వచ్చాక లోకం వస్తుంది. మనసు ఉదయించాక ఏదైతే వస్తున్నాయో వాటితో తాదాప్యం పెట్టుకోవటం వల్ల, మనం కాని దానితో తాదాప్యం పెట్టుకోవటం వల్ల ఏదిగా మనం ఉన్నాము దానితో మనకు తాదాప్యం రాదు, దాన్ని పొందలేము. కోరికలు మనకి మనసు ఎక్కువ కల్పిస్తాయి. మనిషికి నీడ కావాలి, మనిషికి కూడు కావాలి, మనిషికి బట్ట కావాలి, తర్వాత కల్పించేయండి మన మనసు కల్పించేయాలి. తర్వాత ఇది చాలా కల్పిస్తుంది మనస్సు. ఒక పరుపు ఉందనుకోండి, ఒక పరుపు చాలా బాగా నిద్రపట్టడానికి 100 పరుపులు ఉంటే బాగుంటాము, 100 పరుపులు ఎక్కడ దాచుకుంటాను. అలా మనస్సు కలిపి మనకు అవసరం లేని కూడా మనస్సు కల్పిస్తుంది. అది నేను మీకు ఎందుకు చెప్తున్నా, అవన్నీ వదిలేయన్నాడు కృష్ణుడు ఇక్కడ. అవన్నీ నువ్వు వదలవనుకో, నీ ప్రజ్ఞ నీ బుద్ధి స్థిరపడదు, నీ బుద్ధికి శాంతి అందదు, నీ మనస్సు కల్పించే గొడవలన్నీ వదిలేయి. మాయంతా మనస్సులో ఉంది, అది కల్పించిన విషయాలన్నీ వదిలేయి. ఎప్పుడైతే కల్పించిన విషయాలను వదిలేస్తే నువ్వు జ్ఞానంలో స్థిరంగా ఉంటే బుద్ధి స్థిరపడుతుంది. అంటే నీకు ఇక్కడ భగవాన్ ఎంత దూరం వెళ్ళిపోయి చెప్తున్నారంటే, కాలాతీత స్థితి సమాధిలో మనిషి ఎప్పుడైతే సమాధి స్థితి పొందాడో, అంటే ఎప్పుడైతే ఆ జ్ఞానంలో స్థిరపడ్డాడో, ప్రజగాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగత, ఎప్పుడైతే నీ మనసులో ఉదయించే సంకల్పాలని, మనసులో ఉన్న కోరికల్ని సమూలంగా ఎప్పుడైతే విడిచిపెడుతున్నావు నువ్వు, మనం ఉంది మనం అందరం ఇక్కడ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మన బుద్ధిని బాగు చేసుకోవడానికి వచ్చాం. మన బుద్ధికి ట్రైనింగ్ ఇవ్వాలి. మన శరీరానికి ఎక్సర్సైజ్ వాకింగ్ ఎలా చేస్తున్నామో మన బుద్ధికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. మన బుద్ధికి కూడా ఓర్పు నేర్పు నేర్పాలి. ఓర్పు ఉన్నవాడు సాధించినట్టు, నేర్పు ఉన్నవాడు సాధించినట్టు విసుగుదల ఉన్నవాడికి ఏది రాదు. కొంతమంది ప్రతి విషయం విసుగు, కాపీ దగ్గరికి పట్టుకెళ్ళిస్తే విసుగు పొందుతాడు ఏంటి అర్థం కాదు మనకు. అలా విసుగుదల పొందేవాడి జీవితంలో ఏది సాధించలేడు. మన బుద్ధికి ఓర్పు నేర్పాలి, మన బుద్ధికి నేర్పు నేర్పాలి, బుద్ధికి లోచూపు నేర్పాలి. అని ఆ ట్రైనింగ్ అవటానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. అది మర్చిపోకూడదు, వచ్చిన పని మర్చిపోకూడదు. ఇక్కడ చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి, భగవాన్ చెప్తున్నారు, సమాధి స్థితిలో దేశకాలాలు లేవు. సమాధి స్థితిలో ఒక చైతన్యం ఉంది, ఆత్మ ఉంది, ఒక భగవంతుని తప్పించి నీకు ఏది గోచరించు. ఎటు చూసినా చైతన్యం, ఎటు చూసినా తెలుస్తాడు. ఆనందమే ఆనందము, శాంతే శాంతి, సుఖమే సుఖము. అది ఆనంద సముద్రంలో, అది ఉప్పు సముద్రం కాదు, ఆనంద సముద్రంలో ఉంటాడు వాడు. బాలసముద్రంలోంచే లక్ష్మీదేవి వచ్చింది. బహుశా ఈ నెల 18వ తేదీన కావడం వల్ల లక్ష్మీదేవి పుట్టినరోజు. అవి మనకు కృష్ణాష్టమి, శ్రీరామనవమి, సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా వస్తున్నాయి కదా. రేపు రాబోయే ఈ నెలలో రాబోయే పౌర్ణమి, ఎదర పౌర్ణమి, సుబ్రహ్మణ్య లక్ష్మీదేవి పుట్టినరోజు. అంటే లక్ష్మీదేవి భక్తులందరూ లక్ష్మీదేవి జయంతి చేసుకో. పౌర్ణమి అది భవిష్యత్ 18వ తేదీ అవుతుందేమో, ఏదో జ్ఞాపకం వచ్చి పాల సముద్రంలో నుంచి వచ్చింది ఆవిడ. అది గుర్తు చెప్తున్నాను. ఇక్కడ మనం ఉండవలసింది, ఇక్కడ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఉన్నది పాల సముద్రం కాదు, ఉప్పు సముద్రం కాదు, ఆనంద సముద్రంలో ఊపిసలాడుతూ ఎటు చూసిన ఆనందం. కళ్ళు మూస్తే ఆనందం, కళ్ళు తెరిస్తే ఆనందం, మాట్లాడితే ఆనందం, మాట్లాడకపోతే ఆనందం, కూర్చుంటే ఆనందం, నిలబడితే ఆనందం, 1000 మంది మధ్యలో ఉంటే ఆనందం, ఇంటికడ ఒంటరిగా ఉంటే ఆనందం, యుద్ధ మధ్యలో ఉంటే ఆనందం, పోరాటం మధ్యలో ఉన్నప్పుడు ఆనందం, ఒంటి ఏకాంతంగా ఉన్నప్పుడు ఆనందం, ఎటు చూసినా ఆనందమే. ప్రపంచం గోచరిస్తా అంటే ఆనందం, గోచరించకపోతే ఆనందం, శరీరం ఉంటే ఆనందం, శరీరం చనిపోతే ఆనందం, ఎటు చూసినా ఆనందమే. ఆ స్థితి నీకు ఎప్పుడు వస్తుంది? సమాధి స్థితిలో వస్తుంది అయ్యా. ఆ సమాధి స్థితి ఎప్పుడు వస్తుందంటే నీ జపధ్యానాలు సరే సరే, నీ కూర్చోటాలో, నిన్ను ఉంచోటాలో, నీ పూజలు తపాలు అవి సరే సరే, మహర్షుల సమక్షంలో, మహాత్ముల సమక్షంలో, సత్య సాక్షాత్కారం భగవద్ అనుభవం పొందిన వాడి సమక్షంలో, సత్య దర్శనం పొందిన వాళ్ళు సమక్షంలో, హృదయంలో శాంతి కుటీరానికి, శాంతి స్థానానికి చెందిన వారి సమక్షంలో నీ తలంపులు అణిగిపోతాయి, నీ వాసనలు అణిగిపోతాయి, నీ పునర్జన్మ కారణాలన్నీ పలచబడిపోతాయి, మనస్సు నిశ్చలమవుతుంది, మనస్సు నిర్మలమవుతుంది, మనస్సు నిరాకారం అవుతుంది. అప్పుడు నిన్ను సమాధి స్థితి వరిస్తుంది. నువ్వు సమాధి స్థితి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, సమాధి స్థితి వచ్చి నిన్ను వరిస్తుంది, జ్ఞానం వచ్చి నిన్ను వరిస్తుంది. జ్ఞానం దగ్గరికి నువ్వు వెళ్ళటం కాదు, జ్ఞానమే నీ దగ్గరకు వస్తుంది. నీకు అర్హత ఉన్నప్పుడు, యోగ్యత ఉన్నప్పుడు గురువు దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు, గురువునే ఈస్తాడు, మీ దగ్గరికి తీసుకొస్తాడు, నీ యోగ్యత పని చేస్తుంది. ఏ విషయంలోనే మీరు భయం పెట్టుకోవద్దు, మీకు భయ కారణం ఉన్నా భయపడకూడదు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పమంటారా? ఈశ్వరుని దయ వర్షం కింద కురుస్తుంది మీ శిరస్సు. ఇది ఒకటే గుర్తుపెట్టుకో. మీకు ఏదైనా భయ కారణం ఉందనుకోండి, భయం లేకుండా ఉంటున్నారు అనుకోండి, మీకు కోప కారణం ఉందనుకోండి, కోపం లేకుండా ఉంటున్నారు అనుకోండి, మీరు సంవత్సరాల తరబడి 100 సంవత్సరాలు జపం చేయటం వల్ల, 100 సంవత్సరాలు ధ్యానం చేయటం వల్ల ఎటువంటి తప్పు, ఎటువంటి ఫలితం వస్తుందో, కోప కారణం ఉండి కోపం లేకుండా ఉంటే, భయ కారణం ఉండి భయం లేకుండా ఉంటే, ఆసక్తికి తగిన కారణం ఉండి ఆసక్తి రహితంగా మీరు ఉండగలిగితే, వర్షం వచ్చినప్పుడు, వర్షం నిలబడినప్పుడు మనం ఎలా తడిసి ముద్దవుతామో, ఈశ్వరుని దయవల్ల ఈశ్వరుని కై మమ్మల్ని తడిపి, ఆ ఈశ్వరుని కరుణ, ఈశ్వరుని దయ, శివపుత్రం దయాచిత్తం అని, శివుడు పుత్రుడు మాత్రమే కదా దయాచిత్తం కలవాడు, అమృతాన్ని వర్షింపజేస్తాడు మీ శిరస్సుల మీద. శివపుత్రం దయాచిత్తం ముక్తిదాత, ముక్తిని దానం చేస్తాడు వాడి సుబ్రహ్మణ్యుడు. మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, మీరందరూ అదృష్ట జాతికులైనా, మిమ్మల్ని అదృష్టం వెంటాడుతున్న ఈశ్వరు పాదాలను విడిచిపెట్టకండి. ఇంచండి, ఈశ్వరు పాదాలు నిజం, ఇది మిథ్య. మీరు ఏదైతే అదృష్టం అదృష్టం అనుకుంటున్నారో ఇది స్వప్న సమానం, కానీ ఈశ్వరుడు మటుకు సత్యం. మెరిసి ఇదంతా బంగారం అనుకోవద్దు. మీరు మనిషి నిశ్చలమైన సమాధి అవస్థ వస్తుంది, ఏదో గురువు మాట్లాడకపోయినా, గురువు అంటే జ్ఞానం, గురువు అంటే చైతన్యం, గురువు అంటే బ్రహ్మమే. వాడు మాట్లాడకపోయినా వాడి సమక్షంలో నీ మనసును లోపలికి నడుపుతాడు, నీ మనసును లోపలికి తోలికెళ్తాడు, నీ మనసుకి అంతర్దృష్టి కలగజేస్తాడు, నీ వాసన క్షయానికి సహాయ సహకారములు అందిస్తాడు. అంతేకాదు, గుహాయ నమః, గృహస్థిరాయ నమః, నిన్ను గుహలో ఉన్న ఈశ్వరుడు దగ్గరికి తీసుకెళ్ళటమే కాదు గురువు చేసే పని. అక్కడ నిలకడగా పొందిగ్గా స్థిరంగా ఉండేటట్టు కూడా గురువు అనుగ్రహిస్తాడు. అంత గురువే హృదయ గుహలోకి గురువు తీసి అక్కడ నేను తోడుకెళ్ళటమే కాదు, అక్కడ నీకు నిలకడగా స్థిరంగా ఉండేటట్టు కూడా అనుగ్రహిస్తాడు వాడే గురువు. బయట గురువు లోపల గంటుతాడు, లోపల గురువు నేను లోపల గుంజుకుంటాడు. ముక్తి స్థానం ఎక్కడుందో అక్కడ వరకు నిన్ను తోడుకెళ్తూ ఉంటాడు. విడిచిపెట్టండి, నేను వెంటాడుతూనే ఉంటాడు. బోయగాడు ఏ విధంగా అయితే జంతువుని వెంటాడుతూ ఉంటాడు, నువ్వు మూలతలం, ఆ మూలతలంపు మూలంలోకి వెళ్ళేవాడుకు, ఆ వృద్ధ గుహలోకి వెళ్ళేటప్పటికి అంతర్గత జీవితం నీకు కలిగే వరకు ఆ ఇన్నర్ భగవంతుడికి మించిన సౌందర్యం లేదు. ఆయనే జ్ఞానస్వరూపుడు, ఆయనే సత్యస్వరూపుడు, ఆయనే అనుగ్రహ స్వరూపుడు, ఆయనే కాంతి స్వరూపుడు, ఆయనే సౌందర్య రాశి. ఆ అందాన్ని చూశాక ఏది చూసినా తేలవంగా ఉంటుంది. సూర్యుని ఒకసారి చూశాక, ట్యూబ్లైట్ ఒకసారి చూశాక, కేశనాల దీపాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి భగవంతుడిలో ఉన్న సౌందర్యం దర్శించాక మామూలు సౌందర్యాలు కూడా అలాగే ఉంటాయి. అయితే హృదయంలో నిలబెట్టిన, హృదయంలోకి తోడుకెళ్లే వరకు, మూల తలంపు మూలంలోకి నిన్ను తోడుకెళ్లే వరకు, హృదయంలో నిజం నీకు అనుభవం అయ్యే వరకు, నువ్వు జీవన్ముక్తులు అయ్యే వరకు, ఆ జీవన్ముక్తి స్థితిలో నువ్వు నిలకడగా ఉండే వరకు గురువు నిన్ను విడిచిపెట్టడు వాడే గురువు. అదే పులి నోట్లో పడ్డ మాంస మొక్క. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఈ రోజున, దేనితోడు తాదాత్మ్యం పొందటానికి ప్రయత్నం చేయాలి, దేనితోడు తాదాత్మ్యం తగ్గించుకోవాలి. కృష్ణుడు చెప్పాడు, ఎవరు చెప్పాడు, ఈశ్వరుడు, మీ అందరి హృదయాలు నేను ఉన్నానని చెప్పాడు, అంతర్యామిగా ఉన్నానని చెప్పాడు, మిమ్మల్ని మీ ప్రారంభాన్ని బట్టి ఆడిస్తున్నానని చెప్పాడు. ఈ ప్రారంధాలు, ఈ కర్మలు, ఈ సమాజాలు, ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ చైతన్యానికి ఏమి సంబంధం లేదు. ప్రారంధం అనేది దేహానికే పరిమితం, చైతన్యానికి ప్రారంధం లేదు. నువ్వు చైతన్యం అయి ఉన్నా కానీ దేహం అయి లేవు. ఆ దేహంతో నువ్వు తాదాత్మ్యం పొందకుండా ఉంటే ప్రారంధం నేను ఏమి చేయదు. దేనితో తాదాత్మ్యం తగ్గించుకోవాలి, దేనితో తాదాత్మ్యం పెంచుకోవాలి. శరీరంతో, మనస్సుతోటి, లోకంతోటి, లోకంలోని విషయాలతోటి స్నేహాలు తగ్గించుకోవాలి. లౌకికులతో ఎంత స్నేహాలు తగ్గించుకుంటే అంత మనకు మంచి జరుగుతుంది. దేహంతో, లోకంతో, మనస్సుతోటి నీకున్న తాదాత్మ్యం తగ్గించుకోవాలి. నీ లోపల చైతన్యంతో, లోపల ఈశ్వరుడితోటి, లోపల పరమార్థంతో, లోపల పరతత్వంతో, లోపలటువంటి చావులేని సత్పదార్థంతో నువ్వు తాదాత్మ్యం పెంచుకోవాలి. ఇది తగ్గించుకోవాలి, అది పెంచుకోవాలి. అది పెంచుకుంటే అంటే దీనికి దూరం అవుతాం. అంటే దేహాభిమానం, మనం ఇప్పుడు మనకి ఈ రోజున మనం చెప్పుకునేటువంటి దిష్టి ఏమిటంటే, దేహాభిమానం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే తపస్సు. నీకు పరిమితులు లేవు, పరిమితిని అయిపోయాయి అనుకుంటున్నావు, అనుకుని కుంగిపోతున్నావు. భగవాన్ చెప్తున్నారు నీకు పరిమితులు లేవు, చైతన్యానికి పరిమితులు లేవు, కానీ నేను పరిమితిని అయిపోయాను అనుకుంటున్నావు. పరిమితిని అయిపోయాను గురికి ఆ రోజుకి ఆ రోజు కుంగిపోతున్నావు. నువ్వు పరిమితిని అనే భావన ఎందుకు వచ్చింది? పలానా శరీరం నాదనుకుంటున్నావు, పలానా మనస్సు నాదనుకుంటున్నావు, పలానా ఏదో కొన్ని పరిసరాలతో నువ్వు తాదాత్మ్యం పొందుతున్నావు. అంటే నువ్వు పరిమితుడు అయిపోయావు. దేహంతో తాదాత్మ్యం నీకు పోతే, నీ పరిసరాలతో తాదాత్మ్యం నీకు పోతే, నీ మనస్సుతో ఉన్న తాదాత్మ్యం నీకు పోతే, నువ్వు పరిమితుడు కాదు అపరిమితుడు. అంతటా ఉన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. పరిమితుల్లోంచి విడుదల పొందుతావు, స్వేచ్ఛను పొందుతావు, సుఖాన్ని పొందుతావు, శాంతికి వారసుడు అవుతావు, నిర్వాణ సుఖాన్ని అందుకుంటావు. ఇది ఈ రోజున బోధ. అపరిమితంలోంచి దుఃఖం రాదు, పరిమితంలోంచి దుఃఖం వస్తుంది. దేనికైతే పరిమితుల్లో అందులోంచి దుఃఖం రాదు. ఎక్కడైతే పరిమితులు ఉన్నాయో, ఎక్కడైతే అద్దులు ఉన్నాయో, అక్కడి నుంచే దుఃఖం వస్తుంది. నీకు పరిమితులు ఎందుకు వస్తున్నాయి, అద్దులు ఎందుకు వస్తున్నాయి? నువ్వు కాణిజ్ఞానంతో తాదాత్మ్యం పొందటం వల్ల, నువ్వు కాణిజ్ఞానంతో తాదాత్మ్యం ఎప్పుడైతే నీకు ఎప్పుడైతే వదులుకున్నావో, నీ కాణిజ్ఞానంతో తాదాత్మ్యం ఎప్పుడైతే నీకు తెలిపోయిందో, అప్పుడు సహజంగానే స్వతంత్రుడు అవుతావు, సహజంగానే నీకు స్వేచ్ఛ కలుగుతుంది, సహజంగానే నువ్వు సుఖి అవుతావు. ఈ రోజున భగవాన్ సందేశం ఇది. అయితే మాట మాటికి మీ మనస్సును పుండి చేసుకోవద్దు. పరిస్థితులు ఒకసారి అనుకూలంగా ఉంటాయి, ఒకసారి ప్రతికూలంగా ఉంటాయి. మీరు దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోతుంటే, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతుంటే, మీకు తెలియకుండా మీ అహంభావన పెరిగిపోతుంది, మీకు తెలియకుండా మీ ఎత్తి భావన పెరిగిపోతుంది, మీకు తెలియకుండా మీకు అజ్ఞానం పెరిగిపోతుంది. ఈ విషయం మీరు గుర్తించండి, గుర్తించి మెలగండి, వివేకం పెంచుకోండి, శాంతి పెంచుకోండి. శాంతిగా ఉంటే, మీరు శాంతిగా ఉండటం నేర్చుకుంటే, దేహానికి ఏదైనా ప్రారంభం, ఆ దేహ ప్రారంభం అనుకూలంగా ప్రతికూలంగా మిమ్మల్ని ఏమి చేయదు. ఏదైతే లేదో అది మాయ, ఏదైతే ఉందో అది ఈశ్వరుడు. మీరు దుఃఖంలో నుంచి విడుదల పొందటానికి మీ చుట్టాలు, మీ స్నేహితులు, మీ పరిసరాలు, మీ బంధువులు అందరూ మూల తలంపులో ఉన్నారు. మూల తలంపుని తీసి పక్కన పెడితే ఏముండదు, నీకు అది టెన్షన్ వచ్చే కారణం కూడా ఏముండదు. ప్రపంచం ఎక్కడుంది? మూల తలంపులో ఉంది. నీ మూల తలంపు అడిగిపోతే ఏది లేదు, మనకి మిగిలితావు. నువ్వు ఏదిగా ఉన్నది మిగిలితావు. మనం లేని దాంట్లోంచి వేరుపడగలం, కానీ ఉన్న దాంట్లోంచి వేరుపడలేము. కల్పితం ఎప్పుడైతే నశించిందో, ఉన్న సత్యం, ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది. తపస్సు అంటే ఏంటంటే, అహంభావనలోంచి, వ్యక్తి భావనలోంచి, మూల తలంపులోంచి విడుదల అవ్వటానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా తపస్సే. ఆ మూల తలంపుని ఎండింపజేయటమే తపస్సు. నీ జీవిత విధానం ఎలా తీర్చిదిద్దుకోవాలంటే, మూల తలంపులోంచి ఎలా విడుదల పొందుతావో, ఆ విడుదల పొందడానికి అనుకూలంగా నీ మాటని, నీ చేతని, నీ దైనందిన, నీ జీవిత సరళని అలా తీర్చిదిద్దుకోవాలి. అదే తపస్సు. శరీరం వచ్చిందంటే దానికి ముగింపు చావు. దానికి ముగింపు రాకముందే మనం నేర్పుని జ్ఞానాన్ని సముపార్జన చేయమాట. శరీరం వచ్చిందంటే శరీరానికి ముగింపు చావు. ఆ శరీరానికి ముగింపు రాకముందే, ఆ చావుకి రాకముందే జాగ్రత్తగా ఉండి జ్ఞానాన్ని సంపాదించుకోమని.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచలమునుచు స్మరించు వారల అగము నిర్మూలింతు అరుణాచల.
ఓం స్కందాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం శివాయ నమః. ఓం వీరాయ నమః. ఓం పుణ్యాయ నమః. శాంతి శాంతి శాంతి. లవ్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, పీస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.